வந்தே குருபதத்வந்தமவாங்மானசகோச்சரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகா வாகீசாஜாஸ்வமனசர்வார்த்தானாமுபக்ரமே யன்னத்வா க்ருதகிருத்யாஸ்யுஸ்தன்னமாமி கஜானனம் சரதா சரதாம்போஜவதனா வதனாம்புஜே சர்வதா சர்வதா அஸ்மாகம் சந்நிதி சந்நிதிம் க்ரியாத் ஜானானந்தமயம் தேவம் நிர்மலஸ்ஃபடிகாகிருதிம் ஆதாரம் சர்வ வித்யானாம் ஹயக்ரீவமுபாஸ்மஹே வியாசம் வசிஷ்டநப்தாரம் சக்தேஃ பௌத்ரமகல்மஷம் பராசராத்மஜம் வந்தே சுகதாதம் தபோநிதிம் யம் ப்ரஹ்மா வருணேந்திர ருத்ரமருதஸ்துன்வந்தி திவ்யைஸ்தவைர்வேதைஸ் சாங்கபதக்ரமோபநிஷதைர்காயந்தி யம் சாமகாஹ தியானாவஸ்தித தத்கதேன மனசா பஷ்யந்தி யம் யோகினஹ யஸ்யாந்தன் விதுசுராசுரகணா தேவாய தஸ்மை நமஹ. குருப்யோ நமஹ, சபாயை நமஹ. சாலா விசிஷ்டமைன காரியக்ரமான தலைப்பிட்டாரு. சரே, ஏ காரியக்ரமம் பிராரம்பிச்சினா வேதமுலலோ ஒக மந்திரான்னி பிரயோகம் செய்யாலி அனுட்டே ஒக விதி செப்பாரு. யோகவா அவிதித ஆரிஷேஜ சந்தோ தெய்வத பிராமணம். மந்திரம் அத்யாபயதி விநியோஜயதி வா கர்த்தம் பத்யத் கர்த்தம் பத்யதே பிரவாமீயதே அனி இட்லா தோஷாலு செப்புகொச்சாரு. ஒக மந்திரான்னி மனம் விநியோகம் செய்யாலி அனுட்டே ஆ மந்திரானிக்கு ருஷி எவரு? ஆரிஷேயம் அண்டே ருஷி அனர்த்தம். அட்லாகே சந்தஸ்ஸு, ஏ சந்தஸ்ஸுலோ ஆ மந்திரம் உன்னதி. சந்தஸ் அண்டே லோகம்லோ சாமான்யங்க டென்த் கிளாஸ் வரைக்கும் சதுவுக்கொன்ன வாழ்க்கு தெரிஸ்துந்து, உத்தரமால சம்பகமால அண்டு மாட்லாடுத்து உண்டாம் கதா. இட்லா ஏகா ஆ மத்தியன இப்படோ ஆதுனிகுலைனటువంటి కొంతమంది కవులు ఛందస్సుల నడ్డి విరిచేస్తామన్నారట. అంటే ఛందస్వరూపం ఏమిటో వాళ్ళకి తెలియదు కనుక. ఛందస్సు అనే మాటకు అర్థం ఒక్కొక్క పాదమునకు ఇన్ని అక్షరములు ఉంటే అది ఛందస్సు అవుతుంది, పద్యం అని అంటాం లోకంలో. అది ఒక అక్షరం ఒక్కొక్క పాదానికి ఉండే చోటు నుంచి ప్రారంభమవుతుంది. ఏకాక్షర ఛందస్సు అంటారు. నేను ఒకసారి అవధానం చేస్తుంటే చిన్న పద్యం చెప్పండి అన్నాడు. ఇలా పెట్టుకోడు, ఇలా ఇలా చిన్న పద్యం చెప్పండి అని పలికితి అన్నాను. ఏదో రాయిపోతున్నాడు, రాయడం ఏమిటి, అయిపోయింది పద్యం అన్నాను. పాలి కీతి నాలుగు అక్షరాలు వచ్చాయి కదా, నాలుగు నాలుగు పాదాలు లఘువు. అదే గురువు అయితే శ్రీభావింతున్, లక్ష్మీదేవిని భావిస్తాను, అయిపోయింది పద్యం. అక్కడి నుంచి ప్రారంభించి ఒక్కొక్క పాదానికి 26 అక్షరములు ఉంటూ ఉండేటటువంటి ఛందస్సు వరకు ఉన్నాయి. అంటే లోకంలో ఎవరు మాట్లాడినా ఛందోబద్ధంగానే మాట్లాడతాం. మనం మాట్లాడే వాక్యానికి ఎన్నో అక్షరాలు ఉండి తీరుతాయి. అయితే ఒక పాదంలో ఉన్న అక్షరములనే రెండో పాదంలో మళ్ళీ ప్రయోగించే పరిజ్ఞానం మనకి లేదు కనుక దాన్ని ఛందస్సు అంటలేదు, మామూలు వాక్యాలు అంటున్నాం. కాబట్టి ఛందస్సు లేకుండా ఉండే అక్షరం జగత్తులో ఏది ఉండదు. ఇంక దాన్ని అడ్డే మీరు కొడతాడు, ఎవడ మీరు కొడతాడు, తెలివి తక్కువ మాటలు అన్నమాట అవి. అయితే వేదాల్లో ఈ ఛందస్సులు ఏ మంత్రమును వినియోగించేటప్పుడు ఏ ఛందస్సు తెలుసుకోకుండా వినియోగిస్తే ఆ మంత్ర అధిష్టాన దేవతానికి దైవతమునకు కోపం వస్తుంది. అంచేత ఛందస్సు తెలుసుకోవాలి. ఆరిషేయ ఛందు బ్రాహ్మణము అని ఉంటుంది ప్రతి మంత్రానికి వ్యాఖ్యానం వేదంలో. మనం చెప్పలేము, అక్కడ ఓ పదం ఉంటే ఇంకో అర్థం చెబుతుంది. ఇలా ఎలా చెప్పావయ్యా అంటే దానికి యుక్తి చెబుతుంది పైగా. అందుచేత బ్రాహ్మణం, మంత్రము బ్రాహ్మణము అని రెండింటికి కలిపి వేదము అని పేరు. మంత్రబ్రాహ్మణయోర్ వేదనామధేయం అని అయితే ఈ మంత్రమును ఎక్కడ వినియోగం చెయ్యాలి, ఎప్పుడు వినియోగం చెయ్యాలి, ఏ రీతిగా వినియోగం చెయ్యాలి, విడగొట్టి వినియోగం చెయ్యాలా, కలిపి వినియోగం చెయ్యాలా, ఈ మొదలైన విశేషాలన్నీ కూడా ఆ బ్రాహ్మణంలో చెప్పబడతాయి. అట్లాగే కర్మలను విధించేవి కూడా బ్రాహ్మణ వాక్యాల్లోనే ఉంటాయి. బ్రాహ్మణులు అంటే ఇక్కడ బ్రాహ్మణులు క్షత్రియులు అనేటటువంటి వర్ణ విభాగం కాదు, బ్రాహ్మణము అని పేరు దానికి ఆ వేదభాగానికి. అది తెలుసుకోకుండగా, అది తెలుసుకోకుండగా అంటే ఈ కర్మ అసలు ఎక్కడ పుట్టింది, దానికి ఫలితం ఏమిటి, ఎట్లా చెయ్యాలని చెప్పారు, దీంట్లో దేవత ఎవరు, ఏ దేవతను ఉపాసన చెయ్యాలి, ఈ మొదలైనవన్నీ ఆ బ్రాహ్మణములలో ఉంటాయి. అది తెలుసుకోకుండగా యోహవా అవిదిత ఆర్షేయ ఛందో దైవత, ఆ మంత్రమునకు దేవత ఎవరు, రామాయణమహ అంటున్నాం, ఎవరు దేవుడు ఏమనండి తెలియదు, తెలియకపోతే మరి ఏం ధ్యానం చేస్తావు నువ్వు. అందుచేత మంత్రమునకు దేవత ఎవరో కూడా తెలుసుకుని ఏదో కౌసల్య సుతం రామం దశరథ దాశరథిం అంటూ ఏదో ఆ స్వరూపం చెబుతారు కదా కోదండపాణి, అంతా భగవంతుడు అంతా ఒకటే కదండి అని ఓ పెద్ద మాటలు మాట్లాడుతూ ఉండడం లోకంలో అలవాటైపోయింది. అంతా గొప్పదే, అన్నం తింటేనేమి, సున్న అన్నమైతేనేమిరా, మరి సున్నమైతేనేమిరా, ఆకలేసే గడుపుకి అన్నమే వేదామురా అంటాడు యోగి. తత్వగానం చేసేటప్పుడు కూడా సున్నం వేద్దామండు, నోరు పొక్కిపోతుంది, కడుపు కోసేస్తుంది. అంచేత వ్యావహారిక జగత్తులోకి వచ్చేటప్పటికి అంతా పరబ్రహ్మ అనేటటువంటి వాళ్ళు ఎస్కేపిజం బాగా చేతనైన వాళ్ళు అని అర్థం అన్నమాట. ఎక్కొట్టడానికి చెప్పే మాటలవి, వ్యవహారం వ్యవహారమే, తల్లి తల్లే, భార్య భార్యే, కూతురు కూతురే. అంతా పరబ్రహ్మము అనేది ఎప్పుడూ వ్యావహారిక జగత్తును దాటిపోయి వెళ్ళినప్పుడు మాటలు చెప్పాలవి. అప్పుడు తల్లి కూతురు పెళ్ళం వీళ్లే కాదు, కుక్క పంది చీమ దోమ అన్నీ కలిపి ఒకటవుతాయి. ఇప్పుడు అక్కడికి మళ్ళీ ఒప్పుకో, మళ్ళీ చేరకుంటే అమ్మకో ముందు భార్యకి, తర్వాత తల్లికి, తర్వాత కూతురికే ఇస్తాం, లేదా తల్లి భార్యకి కూతురికి ఇచ్చిన తర్వాత తల్లికి ఇస్తాం. అంచేత వ్యావహారిక జగత్తులో ఈ భేదాన్ని ఒప్పుకోవాలి కనుక ఆ మంత్రము చేత ప్రతిపాదింపబడే దేవత ఎవరు, ఇన్ని అంశములు తెలుసుకుంటేనే కానీ ఆ యాగాన్ని కానీ ఆ కర్మను కానీ ఆ మంత్రాన్ని కానీ వినియోగించకూడదు. ఒకవేళ వినియోగిస్తే ఏమవుతుంది, యగోతులో పడతాడన్నాడు. గర్తం వా పద్యతే అని ఉంది అక్కడ. గర్తం అంటే నరకమిత్యర్థ అని రాస్తారు భాష్యకారులు. అంటే ఆ మంత్రాన్ని సక్రమంగా జ్ఞానం లేకుండా దాన్ని వినియోగం చేస్తే వీడు పడేది నరకంలో పడతాడరా అన్నారు. అంతటితో సరిపోలేదు, ఇహలోక జగత్తులో ప్రవామీయతే చచ్చిపోతాడు అన్నారు. అదే కదా ప్రధాన భయం లోకంలో ఎవరికైనా సరే. భయం అంటే ఏమిటయ్యా అంటే మృత్యు, అది కూడా వేదమే వ్యాఖ్యానం చేసింది, మృత్యురుపై భయం అని. బాబోయ్ అక్క ఒక్కడి ఇలా ఈ అడవిలోంచి ఎలా పెడతానండి అన్నాడు. ఏం పెడితే ఏమవుతుంది, అదేమిటయ్యా ఏమవుతుందంటావు, దెయ్యాలు ఉండొచ్చు, భూతాలు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, తేళ్ళు ఉంటాయి, ఉంటే ఏమవుతుంది, చివరికి ఎక్కడికయ్యా పరమాత్మ అంటే చచ్చిపోతానేమో అనని అనుమానం. అంటే చావంటేనే భయం లోకంలో, అంతకంటే భయం ఏమీ లేదు జగత్తులో ఎవరికి కూడా. మృత్యురుపై భయం అని కనుక అటువంటి దోషములు రాకుండా ఉండాలి అని అంటే మనం ఏ కర్మ చేసినా అసలు ఎక్కడ చెప్పబడింది, దాంట్లో చెప్పిన విధానం ఏమిటి, దానికి ఇతరత్రా జోడించడానికి కావలసినటువంటి సావకాశాలు ఏమైనా ఉన్నాయా. కొంతమంది అవన్నీ కలిపి చేసేస్తున్నాం, కలిపి చేసేయమని ఎవరు చెప్పారు, అన్నము పప్పు కలుపుకుంటే బాగానే ఉంటుంది, ఆ పప్పులో కూర అద్దుకునుంటే ఇంకా బాగానే ఉంటుంది, బాధ లేదు, కానీ పరమాన్నం పట్టుకొచ్చి జిలేబీ పట్టుకొచ్చి పప్పు అన్నంలో కలుపుకోం కదా. అంటే ఏవి కలపవచ్చో ఏవి కలపకూడదో దాని స్వరూపం కూడా మనకి తెలియాలి. లోకంలో సంకల్పాలు చెప్పేటప్పుడు మొత్తం ఓ 26 సంకల్పాలు వెనకాల నుంచి ప్రారంభించి చెప్పేస్తుంటారు. మమ సకుటుంబస్య సబాంధవస్య సమిత్రగస్య సపుత్రగస్య అని ప్రారంభించి వీళ్ళందరికీ మనం సంకల్పించినది ఏదో దానిని నిర్వర్తించుకుందుకు ఈ కర్మ చేస్తూ ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ప్రపురుషార్థ సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం, ఇంక ఈ కోరికలకు అంతు లేదు. ఇన్ని కోరికలకు మందు అదే అవుతుందా అని తీర్చేటటువంటిది, అది ఎందుకు చెప్పబడిందో అది కోరిక తీరుస్తుంది. కాబట్టి ఇన్ని సంకల్పాలు అన్నింటికీ కలిపేసి చెప్పేస్తూ ఉండడం అది అట్టేంత శాస్త్రసమ్మతము కాదు, లోక వ్యవహార దృష్ట్యా సౌబు కూడా కాదు. ఏదో మినిస్టర్ గారు దొరికారు కదా అనండి, నాకండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలండి. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ గుమాస్తా దగ్గర కబురుంపించవలసిందే కదా. అది వెళ్ళి గుమాస్తా దగ్గరికి అవసరమైతే ఏదో పదో, వాడు తినేవాడైతే పారాసెస్ తెచ్చుకోవడం సుఖమా, మినిస్టర్ దగ్గర నుంచి ఈ ప్రయత్నం అంతా సుఖమా? అందుచేత ఈ గ్రహయజ్ఞము అని రేపటి రోజున ప్రారంభించారు కనుక దాన్ని అసలు మనకి విధిలో ఎక్కడ చెప్పారు? బోధాయనాదులు కొంతమంది గ్రహయజ్ఞాలని చెప్పారు సూత్రకారులు, అయితే అవి కేవలం కౌటుంబికమైనటువంటి స్వరూపంతో మాత్రమే చెప్పబడ్డాయి తప్ప ఇట్లాంటి లక్ష హోమాలు లేకపోతే ఇంకా చేస్తే ఎప్పుడైనా కోటి హోమం కూడా జరిగితే జరగవచ్చేమో కోటి హోమాలు ఇవన్నీ అక్కడ చెప్పబడి లేవు. మరి ఎట్లా అంటే దీన్ని వారు పేపర్లోనే రాశారు, దీన్ని ఎప్పుడో చూశాను నేను, ఇతను 4 రోజుల క్రితం నాతో చెప్పాడు. మరి సంపత్ నగర్లో కార్యక్రమము అని అంటే పూర్వ పరిచయం చేత రాను అని అనలేక, న్యాయంగా చెప్పాలంటే ఈ మాటలు చెప్పడానికి నాకు అర్హత ఉందో లేదో, అందుకంటే అక్కడ దైవజ్ఞుల చేత అని రాయించారు. నేను జ్యోతిషంలో అంత పెద్దవాడిని కాను, ఏదో మిడిమిడి జ్ఞానం మాత్రమే ఉంది, పంచాంగ కర్తృత్వం అవి చేతగావు నాకు. ఒకవేళ వాళ్ళని తీసుకువస్తే ఇవి చెప్పడం వాళ్ళకి కష్టం. ఉభయత్రా ఈ క్లేశం ఉన్నమాట వాస్తవమే, వాళ్ళు జాతకం చూసి చక్రం చూసి ఏవో ఫలితాలు చెప్తారు తప్ప వీటిని ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వాటిని సమన్వయించి చెప్పేటటువంటి అవకాశం వారికి ఎంతవరకు ఉందో లేదని మన నోటు మనం ఉండం ఎందుకు? సరే సరే, ఈ 4 రోజుల్లోనూ గురువుల యొక్క అనుగ్రహం చేతనండి, పెద్దల ఆశీర్వచనం చేతనండి, పరమేశ్వరుని యొక్క దయచేతనండి, ఎక్కడెక్కడ అసలు వీటికి సంబంధించిన అంశాలున్నాయి ఎప్పుడో చూశాను. ఇంకా నేను విష్ణు ధర్మోత్తర పురాణంలో చూశానని అనుకుంటున్నాను, ఇప్పటికి కూడా ఇది కూడా విష్ణు ధర్మోత్తర పురాణం అనే భావం నాకు, ఎందుకంటే అందులో కొన్ని వేదిక్ సైన్స్ను గురించినటువంటి ప్రయోగాలు ఉన్నాయి, అదేదో చూసి అందులో విషయమే ఇది కూడా చూశాను అనుకున్నాను. కాదు, మత్స్య పురాణంలో చెప్పబడింది నవగ్రహ యజ్ఞ విధానం, పట్టుకురావడం కూడా అదే పట్టుకొచ్చాను. అదే పట్టుకొచ్చి కూడా నేను అందులో దృష్టి అక్కడే ఉంది, నేను పట్టరాలేదయ్యా నువ్వు చెప్పుంటే అదే చూద్దును కదా అన్నాను, చూసింది అదే. ఆ మత్స్యపురాణంలో నవగ్రహ యజ్ఞ విధానాన్ని ఉపదేశం చేశారు కాబట్టి ఆ యజ్ఞాన్ని ఎట్లా చెయ్యమని వారు చెప్పారో ముందు మనం ఒకసారి స్థూలంగా నవగ్రహ యజ్ఞ విధానాన్ని గురించి అనుకుని ఆ తదనంతరం ఆ సూర్యగ్రహం యొక్క ప్రత్యేకతను గురించి చెప్పుకుంటామన్నమాట ఇవాళ రోజున. ఇక్కడ సూతాచార్యులు వారిని శౌనకుడు అనేటటువంటి మహర్షి వైశంపాయనుడిని అడిగారట. ఆ అడిగినటువంటి దానిని వైశంపాయనుడు ఆయనకి ఏమి సమాధానం చెప్పారో దానిని సూతులు వారు మహాసభలో చెబుతున్నారు. ఆ వైశంపాయనుడిని సర్వకామాప్తయే నిత్యం కథం శాంతిగా పౌష్టికం అని, సర్వకామములు మనకి సిద్ధించాలి అని అంటే శాంతిని కలిగింపచేసే కర్మలు కొన్ని ఉంటాయి, అంటే రోగాధికం వస్తే వాటిని ఉపశమింపచేసి ఆరోగ్యంగా ఉండేటట్లుగా చేయటం. పౌష్టిక కర్మలు అని కొన్ని ఉంటాయి, అంటే నీరసంగా ఉన్నటువంటి వానికి పుష్టిని కలిగింపచేయడం. సహజంగానే వాడు ఎప్పుడూ కూడా సంవత్సరానికి 100,000 రూపాయల ఆదాయంతో ఉన్నాడు, వాడిని 1,00,000 రూపాయల ఆదాయం కలిగింపుగా చేసేయడం అనేటటువంటిది పౌష్టిక కర్మ అంటాం. అది కాదు 100,000 రూపాయలు కూడా లేదు, తిండికే వెతుక్కోవలసిన పరిస్థితుల్లో ఉన్నాడయ్యా, వాడికి ఆ గ్రహదోషాన్ని శమింపజేసి మామూలుగా నడిచేటటువంటి విధానాన్ని చేకూర్చడం, ఇది ఆ శాంతి పుష్టి అనేటటువంటి పదములకు అర్థం. అది మాకు చెప్పవలసింది అని శౌనకులు అడిగితే వైశంపాయనుడు సమాధానం చెబుతున్నారు. ఇందులో నవగ్రహాలను గురించి ఆయన ఏం ప్రశ్నవే లేదు. అయ్యా, లోకానికి అందరికీ కూడా శాంతిని పుష్టిని కలిగింపచేసేటటువంటి దానిని గురించి చెప్పు, అది వ్రతమైనా సరే యజ్ఞమైనా సరే ఏదైనా సరే నాకేం తెలియదు అది చెప్పమనంటే వైశంపాయనుడు చెబుతున్నారు, దానిదే ఉందయ్యా, పుష్టి అని నువ్వు చెప్పిన మాట ఊరికే శారీరక పుష్టో ఆర్థిక పుష్టో అంతవరకే వ్యక్తమవుతోంది, మేము దాన్ని కొంచెం మార్పు చేసి చెబుతున్నాం. ఏమని? శ్రీకామహ, శ్రీకాముడు అన్నారు. అది వస్తే వెనకాల అన్నీ చేరుతాయి, పుష్టి లేదా సంతుష్టి ఇలాంటివన్నీ కూడా దాంట్లో చేరుతాయి. కాబట్టి శ్రీకాముడైనా శాంతికాముకుడైనా ఇవాడు గ్రహయజ్ఞాన్ని చెయ్యాలి. అంతేకాదు, వృష్టి కలగాలి దేశానికి సుభిక్షంగా, జీవన ప్రమాణం పెరగాలి, ఆయుర్దాయం పెరగాలి, లేదా పుష్టి కావాలి, ఇలాగ వీటితో పాటుగా ఇంకొక మాట కూడా ఉంది, శత్రునాశం కావాలి, దాన్ని ఆభిచారికము అని అంటారు. ప్రయోగాలు చేయడం అని ఇలాంటివి ఏవో లోకంలో వేరే వేరే మాటలతో అంటూ ఉంటాం, వాటిని అన్నింటినీ కూడా ఆభిచారిక క్రియలు అని పిలుస్తారు. ఇన్ని రకములైన కోరికలకు కూడా ఒక గ్రహ విధానం ఉన్నది, నవగ్రహములను ఆరాధించేటువంటి ప్రక్రియ. దాని ప్రకారం ఆ యజ్ఞం కనుక చేసినట్లయితే ఇవన్నీ కూడా కలుగుతాయ్యా, వాడు ఏ కోరిక కోరినప్పటికీ కూడాను అని. లోకంలో ప్రతి సంవత్సరము ఒకసారి నవగ్రహ యజ్ఞం చేయిస్తూ ఉండడం అనేటటువంటిది ప్రాచీనులు ఐశ్వర్యవంతులైన వారు చేయించే ప్రక్రియది. మొత్తం వేద పండితుల్ని పిలిచి ఓ 15 రోజులో 20 రోజులో కూర్చోబెట్టి మొత్తం నవగ్రహ 120,000 గ్రహ జపము చేయించేస్తారు. అన్నీ అయిపోయిన తర్వాత హోమం చేయిస్తారు యథావిధిగా. అది ప్రాచీనమైనటువంటి కొంత ఐశ్వర్యవంతులలో నేను చూచాను ప్రత్యేకంగా. ఆ సమయంలో నన్ను రామాయణం పారాయణ చెయ్యమని పిలిచారు నాకు 15 ఏడప్పుడు. మొదటి రోజున మా గురువుగారింట్లో యాగం ఉండిపోయిన కారణం చేత నేను రాలేనని చెప్పి తెలిసి మధ్యాహ్నం గౌరవించారు. వాళ్ళ పొద్దున పారాయణ నేను ప్రారంభం చేసుకున్నాను. అంటే అంతర ఐశ్వర్యవంతులు కూడా శుభ్రంగా 4 గంటలో 5 గంటలో కూర్చుని రామాయణం ఆ రోజున చేయవలసిన పారాయణ ఆయనే చేసేసారు. చేసేసి రేపటి నుంచి నువ్వు వచ్చి ఆ మిగిలిన పారాయణ పూర్తి చెయ్యి అనని చెప్పారు. సరే ఏదో వెళ్ళాము అప్పుడు చేసాము, అది వేరే విషయం. ఆ టైంలో ఈ నవగ్రహ యజ్ఞ శాంతి ఆ రోజున హోమం చేశారన్నమాట మొత్తం. అయితే అది వైయక్తికం. ఇప్పుడు చెప్పబోయేటటువంటిది సర్వ జనక్షేమాన్ని, సర్వ ప్రాణిక్షేమాన్ని అపేక్షించి చేసేటువంటిది. ఇందులో చెప్పేటువంటిది సర్వశాస్త్రములను కూడా పరిశీలన చేసి అందులో సంక్షిప్తంగా, ఎందుకంటే గ్రంథం అయ్యా సూర్యుని గురించి చెబుతానండి అని రేపొద్దున దాకా చెప్పడం ప్రారంభిస్తే ఎవరు వినరు. ఏదో కొద్ది ఓ గంటో గంటన్నరో పోని మహా అయితే ఇంకో పావు గంట పెంచో అక్కడితో పూర్తి చేస్తే ఏదో విన్నవి బాగున్నాయి అనిపిస్తే బాగా చెప్పాడరా అంటారు, లేదంటే బాగా లేదయ్యా అంటారు, ఏదో అంటారు మొత్తం మీద. కానీ అంతకంటే ఎక్కువ ప్రారంభించి ఎంత బాగా చెప్పినా కూర్చోరు ఎవరు కూడా. అది నువ్వు చెప్పడమే మహాగ్రంథంగా చెప్పడం ప్రారంభిస్తే వినేటటువంటి వాడు విని ఎప్పటికాచరణ చేస్తాడు. ఆ కారణం చేత సంక్షిప్తం గ్రంథ విస్తరం గ్రహశాంతిం ప్రవక్ష్యామి అని. గ్రహములకు శాంతి చేసినట్లయితే అది ఎక్కడ చెప్పబడిందిట? పురాణములలోనూ వేదములలోనూ కూడా చెప్పబడిన అంశాన్ని నేను చెబుతున్నాను అని వైశంపాయనుడు చెప్పారు. ఎందుకంటే పురాణములకన్నింటికీ కూడా మూలభూతములైనటువంటివి వేదములే. వేదాలలోంచి తీసే 100,000 అధ్యాయములలో బ్రహ్మదేవుడు మొత్తం పురాణం రాసేట ఆయన రాస్తే వ్యాస భగవానుడు కలియుగంలో రాబోయేటటువంటి జనులు 100,000 గ్రంథాన్ని చదవలేరనేటటువంటి ఉద్దేశంతో అప్పటికే అది భూలోకంలోంచి కొంత వెళ్ళిపోయిందట. అందుకోసమని ఆయన వ్యాసుడు కనుక ఆ తత్వాన్నంతని గ్రహించి 18 పురాణములుగాను 18 ఉపపురాణములుగాను సంక్షేపించి వ్రాశాడు మన కోసం. అవి బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కాందపురాణం అంటూను. అయ్యబాబు ఇంతున్నాయి? అవును ఉన్నాయి. మరి 400,000 శ్లోకాలు ఉన్నాయి మొత్తం 18 పురాణములు కలిపితే వచ్చేటువంటి సమాసం. అవే మనం చదవడానికి కంగారు పడుతున్నాం. 100,000 అధ్యాయములలో రాశాడు. ఒక్కొక్క అధ్యాయానికి 200, 300, 400, 1,000 శ్లోకాలు ఉండేటట్టుగా బ్రహ్మదేవుడు దానిని సంక్షేపించి మనకు అందించాట వ్యాస భగవానుడు. కొత్తగా ఈయన తీసుకొచ్చింది ఏమీ కాదు అన్నారు. ఆ వేదములలో ఉంటుండేటువంటి వాటిని కనుక దాన్ని చెబుతాను వినండియ్యా, మంచి ముహూర్తం చూసుకోవాలి, బ్రాహ్మణుల చేత స్వస్తి వాచనం చెప్పించాలి అని. ఒక్కొక్క మాటను విశదీకరించడం ప్రారంభిస్తే ఇదే సరిపోతుంది వాళ్ళకి. స్వస్తి వాచనం ఎందుకు? ఏ పని ప్రారంభించినా బ్రాహ్మణుల చేత ఆశీర్వచనం ముందు, అయిన తరువాత అదే పుణ్యాహవాచనం అంటాం మనం. ఇందులో 2 అంశములు ఉన్నాయి, 1 శుద్ధి, 1 వృద్ధి, 1 అభ్యుదయము. వీటి 3 కలిగింపచేసేది. శుద్ధి దేనికి అని? ముహూర్తానికి శుద్ధి కావాలి. ముహూర్త శుద్ధి అనేటటువంటిది పంచాంగాల్లో ముహూర్తాలు రాసేస్తున్నారు కదా అనుకుంటాం. 21 మహాదోషములు లేకుండా మాత్రం 21 మహాదోషములు ఉంటాయి ముహూర్తానికి ఎప్పుడు కూడా, అవి లేకుండా చూస్తారట వాళ్ళు. నిర్దుష్టముగా పరిపూర్ణమైన శుద్ధిని కలిగి ఉంటూ ఉండేటటువంటి ముహూర్తం కావాలంటే 1,000 ఏళ్లకో 2,000 ఏళ్లకో ఒకసారి వస్తుంటుంది. మరి ఆ 2,000 ఏళ్ళు గడిచి ఆ ముహూర్తం వచ్చే వరకు మన అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయకుండా ఉండడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే మనమే అప్పటిదాకా ఉండే అవకాశం లేదు కనుక. కాబట్టి ఏం చేయాలి? ఈ విప్రుల చేత ఓం పుణ్యాహం భవంతో బ్రువంతు అని అడుగుతారు. పుణ్యాహం ఇవాళ అంటే పవిత్రమైన రోజు, దోషములేమీ లేవు అని మీ నోటితో అనండి బాబు అని. అంతవరకు వారు వృద్ధిని కలిగింపచేసే మంత్రపాఠం చేస్తారు, ఆ నోటితో ఓం పుణ్యాహం అని అంటారట. అంటే ఆ రోజు పుణ్యాహం అవుతుంది, అంటే ముహూర్తగత దోషాలన్నీ కూడా పోయి శుద్ధమైనటువంటి ముహూర్తం ఏర్పడుతుంది. ఇప్పటికి కూడా దక్షిణాది సంప్రదాయం వివాహం అయిపోయిన తర్వాత పండితులకు ఆశీర్వచనం తాంబూలం ఇవ్వడం సంభావనలు ఇవ్వడం కాదు, అది ఉంటుంది వేరే, అది ఆశీర్వచనం. ఈ పుణ్యాహవాచనం దగ్గర పుణ్యాహవాచన దక్షిణ 10,000 అని అక్కడ పెట్టేస్తారు. ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ ఓం పుణ్యాహం అని ఈ డబ్బుని పంచేసుకుని పట్టుకుపోతారు. అంటే ఎందుకు ప్రధానం అది కదా, ముహూర్తగత దోషాపనయనం, దోషములను పోగొట్టడం. ఆ ముహూర్తంలో మంచి ముహూర్తమై అందులో వీళ్ళు వివాహం చేసుకుంటే ఓ వాళ్ళు చాలా అభివృద్ధిలో ఉంటారు, ఆ వివాహం సఫలమవుతుంది అని చెప్పాలి. అంటే ఆ రకంగా చేసుకోగలిగితే మరి విడాకుల కేసులు కోర్టులు కట్టే రాకుండా ఉంటాయని మనం ఆశించాలన్నమాట, అంతకంటే ఏం లేదు దాంట్లో. అది అయిన తరువాత గ్రహాన్, గ్రహములను ఆవాహనం చేసి పూజ చేయాలి. గ్రహ అధిదేవతలను కూడా ఆవాహనం చేసి పూజ చేయాలి. ఆ తర్వాత ఇది గ్రహయజ్ఞం అనేటువంటిది ఎక్కడా ఆ మాట మరిచిపోవటం లేదా ఆయన నేను చెప్పేశాను అనుకుంటారేమో ఆయన. పురాణ శృతి కోవిదైహి, పురాణములలోనూ శృతులలోనూ చాలా నిష్ణా, శృతి అంటే వేదం, దాంట్లో నిష్ణాతులైనటువంటి వారు ఈ గ్రహయజ్ఞాన్ని 3 విధానములుగా చెప్పారు అన్నారు. ఏమిటవి? ప్రథమ అయుత హోమ స్యాత్, 10,000 హోమం చేయటం అనేటువంటిది ఒక పక్షం. లక్ష హోమస్తతఃపరం, లక్ష పర్యాయములు హోమం చేయడం. ఇదిగో ఇవాళ రోజున సంకల్పించింది, ఇటు బాగా మినిమము కాదు అటు మ్యాక్సిమము కాదు, మధ్యస్థ మార్గంలో చూస్తున్నామన్నమాట ఇవాళ రోజున. తృతీయ కోటి హోమ స్యాత్, 3వది కోటి హోమం, అంటే ఒక స్టెప్ కంటే ఒక స్టెప్ పెరిగిందన్నమాట. ఇది చేస్తే సర్వకామ ఫలప్రద, స్పష్టంగా తెలుస్తూనే ఉంది సంస్కృతం అంటే తెలియదు అంటారు, సర్వకామముల ఫలములను కూడా ఇచ్చేస్తుంది అది అనని. అయితే ప్రథమంగా ముందేం చెబుతాం, 10,000 హోమం ఎట్లా చేయాలో చెబుతున్నాము అన్నారు. అది నవగ్రహ విధి స్మృత తావత్తస్య, అంతవరకు విధి ఎట్లా ఉన్నదో అది కూడా ఎక్కడ చెప్పబడింది, పురాణ శృతి భాషితం. ఇప్పటికప్పుడే 4 సార్లు వచ్చింది ఈ మాట, అంటే ఋషీశ్వరులు కూడా మేము చెబుతున్నాము అని అంటలేదు, అదిగో అందులో ఉన్నది చెబుతున్నాం మేము అని చెబుతున్నారు. ఇంట్లో ఉత్తర పూర్వ భాగం, ఉత్తర పూర్వ భాగము అనంటే ఉత్తరము పూర్వము రెండూ కలిసిన భాగం కావాలి అనని. ఉత్తరం పూర్వం రెండు ఎలా కలుస్తాయి, అది ఉత్తరం అండి ఇది తూర్పు అండి అంటే అలా కాదు నాయన, ఉత్తర భాగము పూర్వభాగము రెండూ కలిసినది ఏమవుతుంది, ఈశాన్య భాగం అవుతుంది. ఆ ఈశాన్య భాగంలో మండపాన్ని ఏర్పాటు చేయాలి, లేదా రుద్రస్వరూపం ఎక్కడ ఉంటుందో అక్కడ, అంటే ఈ శివాలయంలోనూ అని, అక్కడైనా సరే అది చక్కగా చతురస్రంగా ఉండాలి ఆ గ్రహం వేసేటు గ్రహ మండపం వేసేటువంటి ప్రదేశం. తర్వాత ఉత్తరానికి పల్లంగా ఉండాలి. ఇది నేలకు చెప్పిన మాట కానీ మేడకు చెప్పిన మాట కాదు, మేడ మీద కూడా స్లాబ్ ఉత్తరం పల్లం దక్షిణం మెరక, పశ్చిమం తూర్పు పల్లం పశ్చిమం మెరక అని పెట్టించేస్తున్నారు. అది వాస్తుశాస్త్ర విరుద్ధం, చెప్పిన వాడికి తెలియదు చేసేవాడికి తెలియదు. నా ఇల్లు నేను చెప్పినట్టు కట్టరా అంటే కూడా ఆ 2 రోజులు నేను మధ్యలో లేకపోయేటప్పటికీ వాడు చక్కగా దక్షిణం మెరక ఉత్తరం పల్లం వేసేసాడు స్లాబ్ కూడాను. ఇది ఏమిటి అని అంటే ఒక అజ్ఞ అంధ పరంపర, ఓ గుడ్డివాడు తావు చూపిస్తానయ్యా అన్నట్టు వాడు కొంచెం సాహసి, వాడు వెనకాలే బయలుదేరారు, వాడు నూతిలో పడ్డాడు, కళ్ళు కనపడవు కదా వాడికి కూడా, వాడు కళ్ళు ఉన్నవాడైతే వాడు చూపించే త్రోవలో వెళ్ళొచ్చు. లోకంలో వాస్తుశాస్త్రజ్ఞులమని చెప్పి ఇల్లాగా స్లాబులు అవి వేయించేటటువంటి వాళ్ళందరూ కూడా శాస్త్ర విరుద్ధమే చూస్తున్నారు, దాన్నే పాటిస్తున్నారు లోకం కూడాను. ఆఖరికి తాపీమేస్త్రీలు కూడా మన మాట వింటలేదు, సిమెంటు నాదే, ఇసుక నాదే, కూలీ డబ్బులు నావే, ఇల్లు నాదే, ఉండేది నేనే, స్థలము నాదే అని చెప్పినా కానీ వాడిష్టం వచ్చినట్టు చేసేస్తున్నాడు. ఏం చేస్తాం, ప్రారంభం లోకంలో అలా తయారైంది, కలియుగ మహాత్మ్యం అనుకోవడం ఓ నమస్కారం చేయడం తప్ప అంతకంటే ఏమీ చేయలేకపోతున్నాం. స్లాబ్ ఎప్పుడు కూడా సెంటర్ మెరకు ఉండాలి, 4 దిక్కులకు కూడా నీరు వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి స్లాబ్ యొక్క స్వరూపం. ప్రాచీనమైన మేడలు చూడండి, మనకంటే వాళ్ళు ఏం తెలివి తక్కువ వాళ్ళు గారు, 4 దిక్కులకు మేడమేంచి నీరు వెళ్ళిపోయేటటువంటి విధానం ఉంటుంది. నేల మనం ఎక్కడ ఇల్లు కట్టబోతున్నామో అక్కడ నేల ఉండవలసినటువంటిది ఉత్తర పల్లం తూర్పు పల్లం అనేటటువంటి మాట, ఈశాన్యానికి చేరాలి నీరంతా కూడా వెళ్ళి అని నేలకు చెప్పబడినటువంటి లక్షణాన్ని ప్రతి గదికి అంటగట్టేస్తున్నారు. పైగా ఇదో ప్రారంభం. ఇప్పుడు అసలు కడగడమే లేదు, ఎక్కడాను తుడుచుకోవడమే, తుమ్ములు ఉండట్లేదు కొత్తగా కట్టేటటువంటి ఇళ్ళకి. ఇదో ప్రారంభం. సరే, కానివ్వండి, ప్రకృతంలోకి వద్దాం. అయితే ఈ నవగ్రహ విధి అక్కడ మంటపం కూడా ఈశాన్యం పల్లంగా ఉండేటట్లుగా తయారు చేసుకోవాలి. అది ఎంత ఉండాలి అనని దానికి కూడా ఉదాహరణ వారు లక్షణం వారు చెబుతున్నారు. నాలుగు నలుచతురముగా ఉండవలసిందే మండపం ఇప్పుడు కూడా. అది దశహస్తం అథ అష్టౌవా హస్తం. హస్తము అనేటటువంటి దానికి అర్థం ఈ మోచేతి దగ్గర నుంచి ఇక్కడ వరకు. ఎవరి చేతితో కలవాలండి? అందరి చేతులు ఒకే పరిమాణంలో ఉండవు కదా. యజమాను ఎవడు కూర్చున్నాడో వాడి యొక్క హస్త ప్రమాణం ఉండాలి అని చెప్పారు. లేదు ఏం చేస్తాం, ఇట్లాంటి స్థితులలో 10 మంది కలిపి చేసుకునేటప్పుడు ఒక యజమాని కాదు కదా అని చెప్పి అక్కడ బ్రహ్మగా అధ్వర్యుడుగా ఎవరు కూర్చుంటారో వారి యొక్క హస్త ప్రమాణం చేసేస్తాం, చేసేటువంటి వారు వారు అనని. అది 10 హస్తములు అంటే 5 గజములు పొడవు, 5 గజములు వెడల్పు. లేదా అష్టహస్తములు అంటే 4 గజములు పొడవు, 4 గజములు వెడల్పు కలిగినటువంటి మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత దానికి 4 దిక్కుల నుంచి కూడా లోపల ప్రవేశించడానికి ద్వారములు ఏర్పాటు చేయాలి ఆ మండపంలోకి. ఆ తర్వాత దానికి ఉత్తర పూర్వంలో అంటే మళ్ళీ దానికి ఈశాన్యంగా ఉండేటట్లుగా వితస్థిద్వయ విస్తృతాం వప్రద్వయయుతాం వేదిం వితస్థ్యుచ్ఛ్రయ సంమితాం. వితస్థి అనంటే ద్వాదశాంగుళము అని అర్థం. ద్వాదశాంగుళములు అంటే మీరు స్కేలు పట్టుకొచ్చి 12 అంగుళాలు కొలవకూడదు. ఇక్కడ కూడా యజమానుడు ఎవరో వారి వేళ్లతోటి కొలవాలి. అంటే జానుడు అని అర్థం. ఈ జానుడు ప్రతి వ్యక్తికి కూడా వారి చేత్తో వారు కొలుచుకోవడం ప్రారంభిస్తే ఇది ఒక జాన, ఇక్కడి నుంచి ఇదొక జాన, ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం 24 అంగుళములు వస్తుంది వాళ్ళ వేళ్లతో లెక్క. ఎనీబడి, వాడు చిన్నపిల్లవాడు అయి ఉండవచ్చు, వృద్ధుడై ఉండొచ్చు, పొడుగువాడై ఉండొచ్చు, పొట్టివాడై ఉండొచ్చు, మాకేం అభ్యంతరం లేదు. అంటే బ్రహ్మ సృష్టిలో ఉంటూ ఉండేటటువంటి ఒక వైచిత్ర్యం అన్నమాట, దాని స్వరూపాన్ని బట్టి. ఎందుకంటే ఒకసారి ఈ పురాణాదుల్లోనే గర్భస్వరూపాన్ని గురించి విచారణ చేస్తూ ఓ మెడికల్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి అడిగాను నేను, ఏమయ్యా లోపల పెద్ద ప్రేవులు ఎంత పొడుగ్గా ఉంటాయి అని. ఉంటాయండి, ఇంచుమించుగా 3 మీటర్లు ఉంటాయండి అన్నాడు. స్త్రీకి పురుషుడికి ఒకే లెక్క, సెంటీమీటర్స్తో చెప్పాలి నాకు అంటే కోసేసి చూడాలన్నాడు. నువ్వు కోయకుండా చెప్పాలి, కోసేస్తానంటే ఎందుకు? బ్రహ్మదేవుని యొక్క సృష్టి నిర్మాణ ప్రక్రియలో ఉంటూ ఉండే వైశిష్ట్యాలు ఇవి. ఈ చేతులు చాస్తే బార అంటాంది అండి. ఈ బారకి 3.5 బారలు అయితే పురుషుని యొక్క అస్థి ఆంత్ర ప్రమాణం, పెద్ద ప్రేవుల యొక్క పొడవు లెక్క అన్నమాట. స్త్రీకైతే 3 బారలే, ఒక అర తగ్గింది, 1 గజం తగ్గింది. ఇలా లెక్కేస్తే ఎవరి శరీరంలోనైనా సరే చిన్నపిల్లవాడికి వాడి బారతోటే లెక్క, మన శరీరంతో మన స్వరూపాన్ని లోపల ఏమేమి ఉన్నాయో కూడా చెప్పేసేటటువంటి విధానాన్ని ఇట్లా చెప్పారు శాస్త్రజ్ఞులు. ఇది బ్రహ్మదేవుని యొక్క సృష్టి వైచిత్ర్యం. అట్లాగే ఇక్కడ కూడా వితస్థిద్వయం అంటే 2, 1, 3 అవుతుందన్నమాట ఇంచుమించుగా ఒక హస్త ప్రమాణం. అంత విస్తృతమైనటువంటి, అంత లోతుండేటటువంటి ఆ గర్తాన్ని గుజం తీసి అక్కడ అగ్నివేదికను నిర్మాణం చెయ్యాలి అని చెప్పారు. అట్లాగా దేవతలకు దేవతలను స్థాపించడం కోసం చేసేటువంటి మండపం అక్కడ, అగ్ని ప్రణయనం చేసి హోమం చేసేటువంటి ప్రక్రియ ఇక్కడ జరుగుతాయన్నమాట. దేవతలను ముందు ఆవాహనం చెయ్యాలి. ఆ తర్వాత దేవతలు ఎంతమంది అని, కేవలం నవగ్రహాలు కదా అండి, 9 కాదు, 9 మూళ్ళు 27 గురు దేవతలు అవుతారు అధిదేవత ప్రత్యధి దేవతలతో సహా. వారు కాకుండగా 20 ద్వాదశాధికహాగా మొత్తం 32 దేవతలను చెప్పారు వీరు. 27 ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఆ 27కి సాయం ఇంకొక 5 గురు దేవతల్ని వారు అక్కడ చెబుతున్నారు ప్రత్యేకంగా. ఎవరు వాళ్ళు అని అడిగినప్పుడు వినాయకుడు, తర్వాత దుర్గాదేవి, ఈ మొదలుగా అశ్వినీ దేవతలు ఒకళ్ళు, తర్వాత వాయువు ఆకాశం. వినాయక, దుర్గా, వాయు, ఆకాశ, అశ్విని దేవతల్ని 5 గురిని కూడా ఆవాహనం చెయ్యాలి. అక్కడికి 32 దేవతలు అవుతారు వాళ్ళు. ఆ తర్వాత రాహుకేతువుల్ని కూడా వేరువేరు దేవతలుగా కాకుండా ఒకరిగా గ్రహించవలసిందని మరొక చోట్లో చెప్పారు. జ్యోతిష్ శాస్త్రంలో కూడా రాహుకి ఫలితాన్ని చెప్పేస్తాడు, కేతు మాట ఎత్తాడు. ఏమిటయ్యా ఇలా వదిలేశావంటే రాహుకేతువులిద్దరూ కలిసే చెప్పడము అనని. అట్లాంటి సంప్రదాయం ఒకటి వైదిక సంప్రదాయం కూడా ఉన్నది. ఋతువులు ఎన్ని లోకంలో అందరికీ తెలుసున్నవి అంటే 6 ఋతువులు చెప్పారు కదా. పంచర్తవహ అని ఉంది వేదంలో స్పష్టంగా, షడ్ఋతవహ అని ఉన్నది 6 ఋతువులు అని, కొన్ని చోట్లలో పంచర్తవహ అని. దీనికి సమాధానం కావాలి అంటే అథర్వణ వేద బ్రాహ్మణంలో ఉన్నది ఏమిటంటే హేమంత శిశిరయోసమాసేనా అని. వసంత ఋతువు పుష్పాలు పుష్పిస్తాయి, గ్రీష్మ ఋతువు ఎండలు బాగా కాస్తాయి, వర్ష ఋతువు వర్షాలు పడతాయి, శరద్ ఋతువు వెన్నెలు కాస్తుంది, నాలుగింటికి చెప్పేశాం కదా. హేమంతకాలం శిశిరకాలంలో తేడా ఏమిటి? రెండూ చలివేయడం సమానమే. హిమము అంటే మంచు, మంచు బాగా కురుస్తోంది కనుక హేమంతం అన్నాం, శిశిరం అంటే చల్లగా ఉంటుంది అని అర్థం. రెండూ సమానమే, చలియడము దుప్పట్లు కప్పుకోవడం ఆ రెండింటికీ సమానమేట. కాబట్టి వాటిని విడగొట్టక్కర్లేదయ్యా, రెండింటినీ కలిపి ఏకఋతువుగా పరిగణన చేస్తే అని ఒక విధానం ఉన్నది. అందుచేత కేతువు అనేటువంటి వేరుగా చెప్పక్కర్లేదు అని ఒకరున్నారు, కేతువును కూడా గ్రహించవలసింది అనని ఒకరు చెప్పారు. ఏదో పక్షభేదం వికల్పం చెప్పినప్పుడు ఋషులు చెబితే దేన్నైనా సరే గ్రహించవలసిందే, అభ్యంతరమేం లేదు. ఎవరిని గ్రహములుగా మనం స్వీకరించవలసిన వారు అనంటే సూర్య, సోమ, భూమి, సుత, కుజుడు అని అంటాం అంగారకుణ్ణి. కు అంటే పృథివీ అర్థం, గోత్ర, కుహు, పృథివీ, పృథ్వీ ఇవన్నీ భూమి యొక్క పర్యాయ పదాలు అనని. ఆ కు భూమికి జాత పుట్టినటువంటి వాడు కనుక కుజా అని పేరు వచ్చింది అతనికి అనని. ఆ తర్వాత బుధ, జీవ, జీవుడు అంటే గురువు అర్థం, బృహస్పతి గ్రహం. ఆ తర్వాత శిత, తెల్లనివాడు అని, అది శుక్రాచార్యుల వారికి పేరది. ఆ తర్వాత అర్కజ, సూర్య పుత్రుడు శనైశ్చరుడు, ఆయన కూడా గ్రహం అయ్యాడు. సూర్యుడికి చంద్రుడికే దక్కింది, కొడుకులతో సహా గ్రహత్వం వచ్చింది వాళ్ళకి. ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే అన్నట్టుగాను, తండ్రి కొడుకు కూడా ఎట్ ఏ టైం, మళ్ళీ తండ్రి గారు రిటైర్ అయిపోయాక ఈనవడం కాదు, ఎట్ ఏ టైం అయినటువంటిది. సూర్యపుత్రుడు శని, చంద్రపుత్రుడు బుధుడు, వీళ్ళిద్దరూ కూడా ఇంకా ఇందులో చేరారు. సరే రాహువు కేతువును వీళ్ళని ఎట్లా పూజ చెయ్యాలి అయ్యా? మామూలుగా ఈ నవరత్నాల ఉంగరాల్లో దాని యొక్క స్వరూపం చెబుతూ ఉంటారు, ఆ దాన్ని దిక్కులను బట్టి పెడుతూ ఉంటాము అని. అందులో మధ్యేదు భాస్కరం వింధ్యాత్, మధ్యలో ఉంటాడు సెంటర్ పాయింట్ సూర్యుడు. శశినం పూర్వ దక్షిణే, ఆగ్నేయ భాగానికి వెళ్తాడు ఈ చంద్రుడు. దక్షిణే లోహితం వింధ్యాత్, లోహితుడు అంటే ఎర్రగా ఉండేవాడు అని కుజుడు అర్థం. ఆయన్ని దక్షిణ భాగంలో పెడతాం, అంటే ఇది తూర్పు అని కనుక అనుకున్నట్లయితే మధ్యలో ఈయన ఉన్నాడు. ఇదేమో ఆగ్నేయం పూర్వ దక్షిణం, ఇది దక్షిణం. కాబట్టి ఇక్కడ ఇక్కడ చంద్రుడు కుజుడు వస్తారన్నమాట. ఆ తర్వాత ఉత్తరేణ గురుం వింజాత్తు పూర్వేణైవ దుభార్గవం, బుధుడు పూర్వోత్తర భాగంలో ఈశాన్యానికి వస్తాడు, తర్వాత గురుడు ఉత్తర భాగానికి వస్తాడు, ఊర్ధ్వభాగంలో శుక్రాచార్యులు, అధోభాగంలో శని వస్తారు. ఈ కింద మళ్ళీ ఈ రెండు పాయింట్లు ఖాళీగా ఉండిపోయినాయి, కుడిపక్కన రాహువు, ఎడంపక్కని కేతువు అని. అయితే ఈ ఉంగరం ధరించేటప్పుడు కూడా ఎలా ధరించాలన్నమాట, కిందకు శని పైకి శుక్రుడు వచ్చేటట్టుగా పెట్టుకోవాలి, వజ్రం పైకి నీలం కిందకి వచ్చేట్టుగా. అంటే ఇలా పెట్టుకు చూస్తాం మనం, ఇలా పెట్టుకు చూడకూడదు. మామూలుగా చెయ్యి అంటే ఇది, ఇలా ఉన్నప్పుడు చూడాలి దాని యొక్క స్వరూపం. ఇదే అగ్రభాగం, చివర ఇది కాబట్టి ఇది మొదలు. ఆ కారణంగా చెయ్యి ఇలా ఉంటుంది కనుక శుక్రాచార్యుల వారు పైకి వచ్చేట్టుగాను, శనైశ్వరుడు కిందకు వచ్చేటట్టుగాను ఇట్లా ధరించాలి అని ఈ మండల గ్రహ స్థాన నిర్దేశాన్ని బట్టి మనం లోకంలో ధారణ చెయ్యాలి అనని. సరే, ఆ తర్వాత వీళ్ళకి అధిదేవత, ప్రత్యక్ష దేవతలు ప్రత్యేకంగా చెప్పారు, అవి ఎట్లాగా రేపు పొద్దున్న చేస్తారు కనుక వాటిని అన్నింటినీ వర్ణించి చెప్పడం అవసరం లేదు. ఆ తర్వాత వాళ్ళని ఆవాహనం చెయ్యాలి. వీళ్ళందరికీ ఏ ఏ మంత్రాలతో చెయ్యాలో ఆ మంత్రాలు చెప్పారు. ఇవాళ ఆశ్చర్యకరమైన వార్త ఏమిటంటే, విషయం ఏమిటంటే, నవగ్రహాలకు మంత్రములు వేదంలో ఆ అర్థాన్ని బోధించేట్టుగా లేవు. కంగారు పడకండి. సూర్యుడికి ఉన్నది, చంద్రుడికి ఉన్నది, అట్లాగే బృహస్పతికి ఉన్నది, మిగిలిన గ్రహాలవన్నీ పెట్టు మంత్రాలు. అదేమిటయ్యా అని వేదంలో రెండు రకాల లింగములు అని ఉంటాయి, చిహ్నాలన్నమాట. అవేమిటవి? అర్థము సూర్యుడిని చెప్పేది, ఆ సత్యైన రజసా వర్తమానహ అని ప్రారంభించి ఆ ధర్మ మార్గంలో ఆకాశంలో తూర్పున బయలుదేరి పశ్చిమం వరకు ప్రయాణం చేస్తూ ఉండేటటువంటి వాడు ఆ సూర్యుడు అని చిత్తం దేవానామద గాదనే కించుక్షుర్ మిత్ర శివరుణశాగ్నే అని ఇట్లా ప్రారంభించి సర్వదే సర్వజీవులకు నేత్రేంద్రియాన్ని బాగా ప్రకాశింపచేసేటటువంటి వాడు. ఎందుకంటే చీకట్లో మనకేం కనబడదు, ఆ సూర్యుడు కాంతి వస్తే అమ్మయా అంటాం. నాలుగు రోజులు గట్టిగా ముసిరెట్టేసిందంటే ఇంట్లో కూర్చుని పుస్తకం చదువుకోవడానికి కూడా లైట్ వేసుకోవాలి, కరెంటు పోయిందయ్యా కృష్ణార్పణం చదువులన్నీని. అదే సూర్యుడు ఉదయించ అమ్మయ్యా ఇవాటికి సూర్యుడు ఉదయించాడరా అంటాం. ఆ తీరుగా సర్వలోకమునకు చక్షువైన వాడు అని ఇట్లా సూర్యస్వరూపాన్ని వర్ణించినటువంటి మంత్రములున్నాయి. అట్లాగే చంద్రుని గురు కొంత వర్ణించినటువంటి మంత్రాలున్నాయి. అంగారకుడి దగ్గరకు వచ్చేప్పటికి లేవు. మరి లేకపోతే ఆ మంత్రం ఎట్లా మనం చేస్తున్నాం, వైదిక మంత్రాలతో చేస్తున్నాం కదా, బుధుడికి లేదు. అట్లాగే శుక్రాచార్యుల వారికి లేదు, శనైశ్వరుడికి లేదు, రాహువుకి లేదు, కేతువుకి లేదు. మరి ఎట్లాగయ్యా అంటే ఆ వర్ణముల యొక్క స్వరూపం అందులో కనపడితే చాలునయ్యా, అది ఆ దేవతను ప్రతిపాదన చేసేదవుతుంది అనని ఋషీశ్వరులు చెప్పారు ఈ మంత్రంతో చెయ్యమని. ఇందాక చెప్పినది అర్థలింగం, అంటే అర్థాన్ని బట్టి ఆ చిహ్నములు కలిగిన మంత్రాలు అవి. ఇక్కడ శబ్దాన్ని బట్టే ఉన్నాయి, శబ్దాన్ని బట్టే ఉన్నాయి కనుక కొంతమంది ఋషీశ్వరులు ఏం చెప్పారు, శమగ్నిరగ్నిభిస్కరత్ అనే మంత్రం ఉన్నది, దీన్ని శనైశ్వరుడికి జపం చేయండి అయ్యా అన్నారు. ఏముంది ఇందులోను అంటే శ తర్వాత ఒక అక్షరం గ్యాప్ వచ్చినా నీ అనే వర్ణం ఉంది కదా, శని వర్ణాలు కలిసేయట, కాబట్టి ఈ జపం చేస్తే శనైశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఇవాళకి కూడా మీరు ఏ నవగ్రహాలయంలోకి వెళ్ళినా ఈ మంత్రాలే జపం చేస్తున్నారు. ఇంకొక ఋషి ఏం చెప్పారు, శన్నో దేవి రభిష్టయే ఆ మంత్రం జపం చేయండి అయ్యా అన్నారు. ఏమిటయ్యా అని శమగ్నేని వాడు చెప్పిన దాంట్లో శా తర్వాత నీ వెంటనే ఉందా, లేదు కదా. శా మా గ్ అని రెండు వర్ణాల మధ్యలో ఉండి మగ్ అని ఒక వర్ణ సముదాయం ఉండిపోయింది. నేను చెప్పిన దాంట్లో శన్నో దేవి శన్న వరకు ఉంది కదా, ఆ తర్వాత ఇకారం లేకపోయినా వరుసగా వర్ణాలు ఉన్నాయన్నా, నువ్వు చెప్పిన దాంట్లోనూ వరుసగా వర్ణాలు లేవు, శం న అని కదా అంటున్నావు నువ్వు, మధ్యలో బిందు ఉందయ్యా అన్నారు. సున్నోటు కనబడుతోంది కదా అని చేత ఒక వర్ణమే వ్యవధానం ఉంది కదా అన్నాడు. ఒక వర్ణమే వ్యవధానం ఉన్నా ఇకారం లేదు కదా అన్నారు. ఇలాగ మొత్తం ఋషీశ్వరులు వాళ్ళిద్దరూ పేచీపడి మొత్తం మీద ఈ రెండు మంత్రాల్లో ఏ మంత్రం జపం చేసినా శనైశ్వరునకు అది శాంతిని కలిగింపజేసేటువంటిది అవుతుంది అని చెప్పారు. ఋషీశ్వరులు చెప్పారు మనం చేస్తున్నాం, లోకంలో ఇవాటి వరకు ఫలితాలు కనబడుతున్నాయి, దీన్ని శబ్దలింగము అని పిలుస్తారు మీమాంసా శాస్త్రంలో. అలాగే కేతుమంత్రం ఉన్నది, కేతుం కృణ్వన్న కేత భేపేషో మరియా అపేషసే అని ఉంది, కానీ అక్కడ కేతు అంటే వీడుగా అర్థం. అక్కడ కేతు అంటే మహారాజు గారి యొక్క జెండా, ఆ జెండాని రథం మీద పెట్టేటప్పుడు ఈ మంత్రంతో అభిమంత్రణం చేసి పెడితే ఆయన విజయాన్ని పొందుతాడు అని అక్కడ చెప్పారు. మరి ఆ కేతు శబ్దం ఇందులో ఉంది కనుక ఆ మంత్రాన్ని అందులో పెట్టేసుకోండియా అన్నారు. ఈ రకంగా వేదములలో ఉంటూ ఉండే ప్రత్యేకత, అర్థము తెలిసినా తెలియకపోయినా, అర్థము దానికి అనుగుణంగా ఉన్నా లేకపోయినా, ఆ వర్ణములు ఉంటే చాలు దాని యొక్క ఫలితాన్ని అందిస్తుంది అనని ప్రత్యేకంగా ఋషీశ్వరులు చెప్పారు. కనుక ఈ మంత్రాలని లోకంలో జపం చేయడం అనేటువంటిది సంభవిస్తోంది. ఆ మంత్రాలన్నింటినీ కూడా ఇక్కడ వైశంపాయనుడు చెప్పినట్టు వ్యాసులు వారు మనకి వ్రాసి అందిస్తున్నారు. అంతకంటే ప్రమాణం మనం గొప్పవాళ్ళం కాదు కదా, కాబట్టి ఆ మంత్రాలను జపం చేసి ఆ ఫలితాలను పొందడం అనాది సిద్ధ సంప్రదాయంలో వస్తోంది. అంటే రహస్యం అందులో ఉన్నది చెప్పడం కోసం చెప్పాను తప్ప ఆ మంత్రాలు ఆ దేవతలకు సంబంధించవు అని చెప్పడం నా అభిప్రాయం కాదు. ఎందుకంటే వాళ్ళకంటే విద్వాంసుడు కాదుగా నేను, మనకి వాళ్ళు చెప్పిన దాన్నే చదువుకోవడం కష్టమవుతోంది. సరే ఇక వీళ్ళ యొక్క వర్ణాలు చెప్పారు. స్థాపయేత్ రక్తమాదిత్యం అంగారక సమన్వితం, ఎరుపు రంగు కలిగినటువంటి వాడి సూర్యుడు అంగారకుడు కూడా ఉంటారట. సోమశుక్రుడు చంద్రుడు శుక్రాచార్యుల వారు శ్వేత వర్ణం కలిగి ఉంటారట. బుధుడు జీవుడు అంటే బుధుడు బృహస్పతి వీళ్ళిద్దరూ కూడా పెంగళ వర్ణం కలిగినటువంటి వారే ఉంటారట, కొంచెం ఆకుపచ్చ కలుస్తుంది అందులో. ఆ తర్వాత శని రాహువు వీళ్ళిద్దరూ నల్లగా ఉంటారట. కేతువు మాత్రం పొగరంగులో ఉంటారట, అది చిత్రవర్ణము అన్నారు. దాన్ని ఒక రంగు అని నిర్ణయించడానికి లేదు, పొగల్లో కూడా కొన్ని ఎర్ర పొగలు దీపావళి నాడు చూస్తూ ఉంటాం కదా, ఓ ఆ కాకరపోవత్తి వెలిగిస్తే ఎర్రగా వస్తుంది, ఓ కాకరపోవత్తి వెలిగిస్తే పచ్చగా వస్తుంది, మతాబా వెలిగిస్తే ఇంకో రంగు వస్తుంది, ఇట్లా భిన్న భిన్నములైనటువంటి వర్ణములు కలిగినవి అని చెప్పారు ప్రత్యేకంగా. అట్లాగే వస్త్రములు పుష్పములు ఇవన్నీ కూడా వాళ్ల వాళ్లకు సంబంధించిన రంగులలో ఉంటూ ఉండేటటువంటి వాటిని వినియోగించమని చెప్పారు. ధూపం మరి మంచి సుగంధంగా ఉండాలి, దానికి రంగులేం చెప్పలేదు. ఫలాలు పుష్పాలు, ఆ తర్వాత నైవేద్యం చేసేటప్పుడు బెల్లంతో తయారైన అన్నం, అంటే పరమాణం మనకి రథసప్తమి నాడు వండుతూ ఉంటారు, నీళ్లు పొయ్యకుండగా పాలల్లో, ఆ పాలల్లోనే ఉడికించి ప్రత్యేకంగా. పాపం ఆడవారు ఎక్కువ ప్రమాణం కావాల్సి వస్తుందని చెప్పేసి సేరువియ్య సేరుపాలకి తవిడి బియ్యం పోసేస్తారు, అది ఉడకదు, చాలా బిరుసుగా ఉంటుంది. పరమాన్నం ఆయన తినవలసినటువంటి అవసరం ఎందుకు కలిగింది అంటే, పోషదేవత పోష అనే పేరుతో ఒక సూర్యుడు ఉన్నాడు. ఆయన దక్షాధ్వరధ్వంసంలో ఆ వీరభద్రుణ్ణి వాళ్ళని చూసి మా బాగా అయిందని హే అని నవ్వాట్టు ఇలా పళ్ళు బయట పెట్టుకుని చెట్టుగాను. వాడు లెంపకాయ కొట్టాడు, లెంపకాయ కొడితే పళ్ళు రాలేయంటారు చూసారా, అలా 32 పళ్ళు రాలిపోయినాయి పోషకి. అందుచేత ఆయనకి మెత్తని పదార్థం కావాలి, కాబట్టి 2 సేరల పాలకు ఓ సోలడు బియ్యం పోసి మెత్తగా ఉడికిస్తే పరమాన్నం మంచి మెత్తగా తయారవుతుంది. అది వైద్యశాస్త్ర ప్రకారంగా కూడా ఆయుర్వర్ధకమైన పదార్థం. పరమాన్నం ఇంత తినకూడదు, అంతే తినాలి. ఆ తినడంలో ఎంత పరమాన్నం వేడివేడిగా అక్కడ వేసుకున్నామో అంత దీని పేరు పేరుకున్న నెయ్యి ముద్ద కూడా దాంట్లో కలిపి తినాలట. అది ఆయుర్వృద్ధిని కలిగింపచేస్తుంది, తొందరగా జీర్ణం కాదు. పైగా అది నెయ్యితో ఆ విధంగా కలిపినటువంటి, అది బెల్లంతోటే ఉండాలి, పంచదార పనికిరాదు అక్కడ. మామూలుగా ఎక్కడైనా సత్యనారాయణ వ్రతాదుల్లో శర్కరం ఇవ్వంటాడు, అది లేకపోతే బెల్లమైనా సరే అంటాడు, ఇక్కడ అలా కాదు. గుడౌదనం రవేర్ దజ్జాత్, మెత్తగా ఉడికించి చక్కగా చిమిడిపోవాలన్నమాట. అయ్యి అందులో ఆ పేరుని అయ్యి కనపడితే ఈ రహస్యం ఇందులో లేదు. మా కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారని ప్రాచీనంలో విద్వాంసులు ఉండేవారు, మాకు గురువులు కూడాను, కొంచెం తర్కశాస్త్రం చదివాను వారి దగ్గర నేను. వారు చెప్పారు వారు అలా తినేవారు, వారి ఇంట్లో ఇప్పుడు పాలల్లో నీళ్లు కలపడం అలవాటు లేదు. పరమాన్నానికి శుభ్రమైనటువంటి పాలతోటి శుభ్రమైన పరమాన్నమే తయారు చేయాలి, అంతే వేసుకునేవారు. అంత పేరిన ముద్ద నెయ్యక్కడ పెట్టాలి, ఈ రెండూ కలుపుకుని శుభ్రంగా తినేవారు. మళ్ళీ ఇంకొంచెం ఇంకా పరమాన్నం అరగద్దు అనేవారు. ఇంతే, ఆ అంతా తింటే ఏమిటి అని అంటే అది ఆయుర్దాయాన్ని వృద్ధిపరుస్తుంది అన్నది ఒక యోగం అన్నమాట. మందు లాంటిది గట్టిగా మాట్లాడాలంటే, సరి అయిన మాటలతో చెప్పాలంటే. ఆ తర్వాత గుడౌదనం రవేర్ దజ్జాతు గోహు సోమాయ ఘృత పాయసం, అక్కడ అభిహారం మాత్రమే చేస్తారు దానికి. అది చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికీ నెయ్యి కలిపిన ప్రమాణం నివేదన చేయాలి. మీరు ఇక్కడ పంచదార వేసుకున్నా మాకేం అభ్యంతరం లేదు, కొంచెం బిరుసుగా ఉండినా అంతకంటే అభ్యంతరం లేదు. ఆ తర్వాత అంగారకాయ సంయావం, అది ఒక రకమైన గంజిని సంయావము అని పిలుస్తారు, దానిని అంగారకుడికి నివేదనం పెట్టాలి. ఆ తర్వాత బుధాయ క్షీరపిష్టకం, పాలు పిండి వీటితో తయారైనటువంటి పదార్థాన్ని బుధునకు నైవేద్యం పెట్టాలి, ఇంచుమించు పాలకోవాలాగన్నమాట. ఆ తర్వాత దధ్యన్నం గురవే దజ్జాత్, పెరుగు అన్నం బృహస్పతికి నైవేద్యం పెట్టాలి. శుక్రాయతు ఘృతవు ఘృతోదనం, చక్కగా అన్నంలో బాగా నెయ్యి వేసేసి బాగా అంటే గట్టిగా పట్టుకుని పిండితే నెయ్యి కారుతోందా అన్నంతగా తయారు చేసి అది శుక్రాచార్యులు వారికి పెట్టాలి. శనైశ్చరాయ క్రొసరం, క్రొసరం అంటే పులగం, అందులో పెసరపప్పు లేదా శనగపప్పు ఇలాంటివి వేసేసేసి పులగాన్ని తయారు చేస్తారు. పులగమే పప్పు అంటూ ఉంటారు లోకంలో, ఎందుకంటే ఆ ఉడకడంలోనే కొంత పప్పు అందులో పడిపోయింది, ఇంకా అటుపైన ఎంత పప్పు కలుపుకోవాలి దాంట్లో, ఇంత పప్పు కలుపుకుంటే అంత అన్నం కలుస్తుంది అన్నమాట, అది పులగం యొక్క స్వరూపం. ఆ తర్వాత మాషం మాంసం చరాహవే, మినుము మాంసము, మాంసము తినేవారికి అది. ఎందుకంటే రామాయణంలో చెబుతారు ఎదన్నం మనుజోజ్ఞాతి తదన్నా స్తస్య దేవతాహ అని, ఎవడు సాత్విక ఆహారం తీసుకుంటే సాత్వికం, రాజసం తీసుకుంటే రాజసం, తామసం తీసుకుంటే తామసం, ఆ ఆహారమునే వాళ్ళ దేవతలకు నివేదన పెట్టాలి. తిన్నడు పచ్చి మాంసం పట్టుకొచ్చి పెట్టాడు ఆయనకి, లేదా లేదా కాల్చి పెట్టాడు. ఇప్పటికి వాళ్ళకి మళ్ళాగా మాంసాన్ని ఉడికించి చక్కగా దాని పూపుల్లో వేసి నూనెలో మగ్గించి ఇవేం చేయలేదు, అతడు తినే ఆహారం అదన్నమాట. రామచంద్రమూర్తి తండ్రి గారికి అక్కడ అడవిలో వస్తూ ఉండేటువంటి పిష్టం, అదేది ఒక గానుక్కాయలు లాంటి కాయ పిండి చేసి దాంతో పిండాలు వేశాడు. ఇదేమిటయ్యా అంటే ఆయన తినే ఆహారం అదే అక్కడ, కాబట్టి అదే పిండాలు వేశాడు. ఈయనకి శాల్యన్నం మంచి దీని పేరు సన్నటి బియ్యమును పప్పు కూరలు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అనక అడవిలో ఆ కారణం చేత అని. ఇలాగ ఏ ఆహారం మనం తీసుకుంటున్నామో అది పరమేశ్వరుడికి పెట్టేటట్లుగా ఉండాలన్నమాట. అది క్రమంగా భక్తి మార్గంలోకి తీసుకెళ్లి సాత్వికాహారంలోకి తీసుకొచ్చేస్తుంది చివరికి. ఈ కొడుగుడ్లు ఇవి దేవుడికి నివేదన చేయడం ఏమిటయ్యా అని ముందు ఆలోచన ప్రారంభమవుతుంది అక్కడి నుంచి. అయి నమ్మనంగా వీడు మానేస్తాడు. అందుచేత అందుకోసం ఉపాయంగా కూడా ఇది ఉపయోగిస్తుంది అని చెప్పడం అన్నమాట. చిత్రోదనం, చిత్రోదనం అంటే పులిహార ఈ మొదలైనవి అని అనుకుందాం. రకరకాలైన పదార్థములు కలిసినటువంటి అన్నం, అదేమో కేతుగణానికి పెట్టాలి అన్నారు. ఈ ఆహారములతోటి వారిని సంతృష్టిపరచాలి. సరే, తర్వాత వాళ్ళకేవో ఈ మామిడి చిగుళ్ళు ఇవన్నీ కూడా అక్కడ వేసి ఫలాలు వస్త్రాలు ఇవన్నీ కూడా పెట్టి పంచరత్నములతోటి తాంబూలాలు ఇవన్నీ కూడా ఇచ్చి అక్కడ ఒక కలశ ఒకటి పెడతారు. ఆ కలశతో చెట్ట చివరిని మొత్తం యజ్ఞం అంతా పూర్తయిపోయిన తర్వాత ఆ యజమానులకు నెత్తిమీద చల్లుతారు ఆ నీళ్ళన్నీ కూడాను. దానివల్ల అందులోకి గంగాది నదులను సముద్రములను సరస్సులను వీటిని అన్నింటినీ కూడా ఆవాహనం చేసి చేస్తారు. ఈ విధంగా చేయడంలో వాళ్ళకి సమిధలు కూడా వేరువేరుగా చెప్పారు. అదేమిటి అనంటే జిల్లేడు సమిధులు సూర్యునకు, పారాశం మోదుగ సమిధులు దీని పేరు చంద్రునకు, చంద్ర సమిధులు దీని పేరు అంగారకునకు, తర్వాత ఉత్తరేణ సమిధులు బుధునకు, రావి సమిధులు గురువునకు, మేడి సమిధులు శుక్రాచార్యుల వారికి, శనైశ్వరునకు దోర్వలు, కుశలు సమిధులు అంటే రాహువుకి కుశలు, మీ అమ్మవారు ఏవో ఒక సమిధులు వారికి కేతువుకి చెప్పారు. వీళ్ళకి 108 కానీ 28 కానీ హోమం చెయ్యాలి అనని. ఆ హోమం చేయడంలో పాపం యాక్షాదులు వాళ్ళకి తెలుసో తెలియకో తెలియదు, తెలుగులో అనువాదాలు రాసేశారు. 108, 128 అన్నాడు. 128 ముందు చెబుతారా, 108 ముందు చెబుతారా? సరే, ఏం చెప్పినా అక్కడ ఉన్నది మాత్రం అష్టావింశతి అనే ఉంది. అష్టావింశతి అంటే 28 అని అర్థం. ఆ 28 కానీ చేసి అది తేనె నెయ్యి పెరుగు వీటన్నింటినీ కల్పించి ఆ తర్వాత ఈ సమిధుల్ని తీసుకువచ్చి అవి ఎంత ఉండాలి అనంటే ప్రాదేశం మాత్రం ఉండాలి. వాటికి కొమ్మలు ఆకులు ఇవేం లేకుండగా శుద్ధి చేసినటువంటి సమిధులు కావాలి. వాటితోటి హోమం చేయవలసింది ఎప్పుడైనా సరే వీళ్ళందరికీ కూడాను. వారి వారి మంత్రములు ఇందులో చెప్పినట్టుగా వారికి హోమం చెయ్యాలి అని. ఆ తర్వాత మిగిలిన 5 దేవతలు ఉన్నారు, వారికి 10 ఆహుతులు చేసి ఆ తర్వాత ఈ బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ మంత్రములు బాగా వచ్చినటువంటి వారలై వాళ్ళు చక్కగా చెరువులు అంటే అన్నం వండుతాం. పూర్వం అత్తిసరువు అని అనేవారు. బహుశా ఇప్పటి కాలంలో ఆడవాళ్ళకి తెలియదు మగవాళ్ళకి తెలియదు అనే పరిస్థితి వచ్చింది అత్తిసరువు అని అంటేను. అంటే గంజి వార్చకుండగా అన్నం దాని మీదే ఉడకాలి. అవునండి, కుక్కర్లో అలాగే ఉడుకుతోంది కదా అని అంటారేమో. కుక్కరు వంట శాస్త్రీయం ఒప్పుకోదు, అది రెండవ వంటకు ఒప్పుకుంది. అంటే మన జఠరాగ్ని పాకం ఏదైతే ఉన్నదో అదే ప్రెషర్ కుక్కర్ ఫార్ములా ఇవాళ రోజున వాళ్ళు చెప్పినటువంటిది. 3 పురాణాల్లో ఉంది. నీళ్లు పెట్టి దాని మీద అన్నం పెట్టి ఈ కింద ప్రాణాగ్ని అంటే జఠరాగ్ని ఉండి ఈ ప్రాణవాయువు లోపలికి వెళ్ళి ఈ అగ్నిని మండిస్తూ ఉంటుందట. ఈ నీళ్లు వెచ్చబడి ఈ వేడి నీరుతోటి పైన ఉంటూ ఉండే అన్నం ఉడుకుతుందట. ఇదేనా ప్రెషర్ కుక్కర్ ఫార్ములా, ఇంకా ఏమైనా ఉన్నదా? అందులో అక్కడ శనైహి అనే ఒక పదం కూడా ఉన్నది. శనైహి అంటే బాగా స్లోగా ఊతుందన్నమాట, ఇది స్లోగా మండిస్తుంది. మనకి ఈ ప్రెషర్ కుక్కర్ ఫార్ములాలో కూడా సో ఒక రకమైన హీట్ వచ్చిన తర్వాత దీని పేరు స్విమ్లో పెట్టేసేయండి అని వాళ్ళు మనకి సజెషన్ ఇస్తారు గ్యాస్ సేవింగ్ కోసం అని. లేకపోతే ఎక్కువ మంట వచ్చినట్లయితే అది ఎక్కువ వేడి ప్రొడ్యూస్ అయ్యి పేలిపోతుందేమో అనే భయం కూడా ఒకటి ఉంటుంది. దీన్ని రెండవ పాకంగా చెప్పారు, ఆవిరి మీద ఉడకడం ఇది. ఈ ఆవిరి మీద ఉడికినటువంటి పదార్థం ప్రాచీనంలో తినేవారు కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవాళ రోజున ఇడ్లీ తినేయండి గమ్మున అరిగిపోతుంది అంటున్నారు, బట్ అది ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుంది ఆయుర్వేద శాస్త్రం. అది కేవలం హాయిగా మినపరొట్టి తింటే ఉండే ఆరోగ్యం ఇడ్లీలు తింటే ఉండదు. అది ఎవడో జ్వరం వచ్చినవాడు అంటే జఠరాగ్ని బాగా దీప్తి తగ్గిపోయినవాడు తినవలసిన పదార్థంగా వర్ణిస్తుంది చివరికి చెప్పే మాట. దానివల్ల అది తిన్న తర్వాత వచ్చేటటువంటి సౌకర్యం కూడా తక్కువగా ఉంటుంది అని. ఇక్కడ చెరువు అనంటే అప్ప అనభిస్రావిత అంతరూష్మ పక్వ ఓదనశ్చెరువు అని శాస్త్రకారులు నిర్ణయించారు. గంజి వార్చకుండగా దాని తిన్న ఆ ఉష్మ అంతా అందులోనే ఇమిడిపోయి ఆ జలములతో బయటకు వచ్చేటటువంటి గంజి యొక్క సారం కూడా అందులోనే ఇమిడిపోయి ఉంటూ ఉండేదాన్ని చెరువు అని పిలుస్తారు. ఇక్కడ చే కాదు చ. అయితే చరువు అనాలంటారేమో తెలుగు కాదు సంస్కృతం, సంస్కృతంలో చ జా ఈ వర్ణాలు లేవు అసలు. అందుచేత చ రువు అని పిలుస్తాను దాన్ని. వాటితోటి హోమం చేయవలసింది అని అన్నారు. ఆ తర్వాత సరే ఎవరెవరికి మంత్రాలో అవి ప్రత్యేకంగా చెప్పారు. ఆసత్యైన ఆకృష్ణైనా అని ఋగ్వేదంలోనూ యజుర్వేదంలోనూ కొంచెం భేదంగా ఉన్నాయి ఆ మంత్రాలు. ఋగ్వేదంలో అయితే ఆకృష్ణేనా అని ఉన్నది, యజుర్వేదంలో అయితే ఆసత్యేనా అని ఉన్నది. అది సూర్యునికి చెప్పవలసినటువంటి మంత్రం. ఆప్యాయస్వ అని ఓ మంత్రం ఉన్నది చంద్రుడికి చెప్పవలసినటువంటి మంత్రం. అగ్నిర్మూర్ధ అనేటువంటి మంత్రం కుజుడుకు చెప్పవలసినటువంటి మంత్రం. ఈ ఈ అగ్నిర్మూర్ధ దగ్గర ఆయన పేరు అంగారకుడు కదా, అగ్ని అనే శబ్దం అక్కడ ఉన్నది కనుక అంగారకుడికి సరిపోతుంది అది అన్నారు. అలాగే బుధుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఉద్బుద్ధ్యస్వ అని ఉంది, అది క్రియాపదం అంటే వెర్బ్ అన్నమాట. అయితే అందులో బుధ అనే వర్ణములు కలిసి ఉన్నాయి కనుక అది బుధుడికి సరిపోతుంది అన్నారు ఋషీశ్వరులే చెబుతున్నారు ఆ మంత్రాలని. వాళ్ళకే ఈ మంత్రాలు వచ్చినప్పుడు మనకి ఆ మంత్రాలు సరిపోవేంటి, ఎందుకంటే వేరే ఏం కావాలి. అందుచేత వాటితోటే చేస్తారు. ఆ తర్వాత బృహస్పతే అని ఒక మంత్రం ఉన్నది, అది జగత్తులో అందరికంటే గొప్పగా పూజింపబడేటటువంటి వాడెవడో అంత పూజను మా యజమానులకు ఇవ్వవలసింత గౌరవాన్ని అని అర్థం వచ్చేటువంటి మంత్రం అది. ఆ మంత్రంతో బృహస్పతికి పూజ చేయాలి. కయానశ్చిత్రాభూతు అని రాహువుకి ఉన్నది, కేతుంకృణన్ అనే మంత్రం కేతువుకు ఉన్నది. ఈ గ్రంథంలో మధ్యలో ఒక రెండు పాదాలు రెండు శ్లోకాలు ఎగిరిపోయాయి, ముద్రణలో పడలేదు. శుక్రంతే అన్యతు శమగ్నిరగ్ని ఇత్యాది మంత్రములు రెండు కూడా శుక్రాచార్యుల వారికి శనివారి శనిశ్వరునికి కూడా చెప్పవలసినవి అని ఉండాలి. ఆ శ్లోకం ఎగిరిపోయింది ఇందులోంచి, ఇది ముద్రణలో యొక్క ప్రభావం. అందుకే మేము ఏదైనా పుస్తకం రాస్తే ఫైనల్ ప్రూఫ్ మాకు పంపిస్తేనే కానీ ఒప్పుకోను అంటుంటాను. ఎవరేం పుస్తకం రాయమన్నా వ్యాసం రాయమన్నా ఫైనల్ ప్రూఫ్ నాకు పంపించు, రాసిన వాడినిపై తప్పట్టుకుంటారు ఇది అని చెప్పేసేసి. ఆ తర్వాత యముడు మొదలైన వారికి అందరికీ కూడా చెప్పారు. మరి వారి అధిదేవతలకు ప్రత్యధి దేవతలకు వీరందరికీ కూడా మంత్రాలు చెప్పారు. ఆ మంత్రములన్నింటితోటి కూడా ఇక్కడ ఆ హోమాలు జరుగుతాయి. తర్వాత చెప్పబడినటువంటి ఐదుగురు తర్వాత వీటికి అది అంగదేవతలు ఉన్నాయి కొన్ని, వాటి అన్నింటికీ కూడా ఈ విధంగా చేస్తారు. విశేషం ఏమిటి అని అంటే పూర్ణాహుతి దగ్గరికి వచ్చేటప్పటికీ సప్తవతి అనే ఒక మంత్రం ఉన్నది, అందులో ఏడు సప్తపదాలు ఉంటాయి. సప్తతే అగ్నే సమిత సప్త జిహ్వా సప్తఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వాజయంతి సప్తజోని హీరాపురణ స్వాకృతేనా అని దాంతో పూర్ణాహుతి చెబుతారు. సప్తవత్యా పూర్ణాహుతింజుహోతి అని. కానీ ఈ కల్పంలో మూర్ధానం దివో అరత్యం అని ఒక మంత్రం ఉన్నది, ఆ మంత్రంతో పూర్ణాహుతి చెయ్యండి అని చెప్పారు. ప్రత్యేకత దీనికి పూర్ణాహుతి మంత్రం. ఆ తర్వాత ఆ మంత్రములన్నీ అయిపోయిన తర్వాత పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఆ యజమానులకు ఆ మంత్రజలాలని శిరస్సు మీద అభిషేకం ప్రోక్షణం చేయటం ఇవన్నీ కూడా చేస్తారన్నమాట. వాటికి కూడా కొన్ని మంత్రాలు చెప్పుకొచ్చారు. అంటే నవగ్రహముల యొక్క ప్రసాదము దాంట్లోకి సంక్రమించిన తర్వాత దాన్ని యజమానునకు స్నానం చేయించడం అని చెప్పి అర్థం అన్నమాట. సరే ఆ తర్వాత తెల్లటి వస్త్రాలు కట్టుకున్నటువంటి వాడి ఈ అభిషేకాన్ని అంటే వాళ్ళు చేసేటటువంటి అభిషేకాన్ని పొందిన తరువాత అప్పుడు వీరు చేయవలసిన పని ఏమిటి అని అంటే యజమానుడు దక్షిణలు ఇచ్చి వీరికి సంతోషపరచాలి అనని. ఆ సంతోషపరచడంలో విశేషం ఏం చెప్పారు, ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క దక్షిణ చెప్పారు ప్రత్యేకంగా. అది ఉత్తమోత్తమ దక్షిణ. సూర్యాయ కపిలాం ధేను, సూర్యుడి కోసం అని చెప్పి సంతృప్తి కలిగించడం కోసం కపిల గోవును దానం చేయవలసింది అన్నారు. చంద్రుడికి శంఖం శంఖాన్ని ఇవ్వాలి, దక్షిణావర్త శంఖం ఇవ్వగలిగితే ఇంకా చాలా గొప్పది. ఇప్పుడు అన్ని డూప్లికేట్సే వస్తున్నాయి, ఒరిజినల్స్ ఎక్కడా కనపట్టలేదు. సరే భౌమాయ రక్త వృషభం, కుజుడికి ఎర్రటి వృషభాన్ని ఇవ్వాలి. సోమపుత్ర ఆయ కాంచనం, బుధగ్రహ ప్రీతికి బంగారాన్ని ఇవ్వాలి దక్షిణగా. గురవే పీతవాసాంసి, చక్కని పట్టుబట్టలు పీతవర్ణం కలిగినవి, పచ్చని వస్త్రం రంగు కలిగినటువంటివి. శుక్రాయ అశ్వం, శుక్రగ్రహ ప్రీతికి గుర్రాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత కృష్ణాయ కృష్ణగౌర్దేయ, కృష్ణాయ అంటే నల్లగా ఉండేవాడు కనుక శనైశ్వరుడు అని అర్థం. ఇక్కడ వారికి నల్లటి గోవునివ్వాలి, మంచి లక్షణాలు ఉండాలి దానికి కూడా. ఆయుసం రాహవే దద్యాత్, రాహుప్రీతి కోసం ఇనుము పదార్థాలను ఇవ్వాలి. ఆ తర్వాత కేతుభ్యశ్చాగముత్తమం, మేకనివ్వాలి కేతుగుణానికి సంతృష్టిని కలిగింప చేయడం కోసమని చెప్పి. లేదా సువర్ణేన సమాహకార్యాయజమానేన దక్షిణ, వీడికి మేకనిస్తున్నాం, వాడికేమో ఎద్దునిస్తున్నాం, వాడికేమో బట్టలు మాత్రమే పెడుతున్నాం, మరి ఈ తేడాలన్నీ కూడా వస్తాయి కదా. ఏదో బంగారంతో దాన్ని మిగిలిన భాగాలని పూర్తి చేసి ఋత్వికులకందరకు సమానముగా వచ్చేటట్లుగా దక్షిణ ఇవ్వండి అన్నారు. సమానముగా అంటే ఎవరెవరికి ఎంత ఇవ్వాలో దానిని బట్టి, అంతేగాని అందరికీ సమానమని కాదు. పరిచారకుడికి బ్రహ్మకి ఒకటే ఇస్తామనంటే అది సరిపోయేటువంటిది కాదు. అథవా లేదయ్యా సర్వేషాం అథవా గావో దాతవ్యా హేమభూషిత, అందరికీ సంతృష్టికరమైనది బంగారంతో అలంకరించి ఒక్కొక్క కావుని ఒక్కొక్క గ్రహానికి సంతృష్టిని కలగడం కోసం ఇచ్చేసేయండి అన్నారు. ఇంకేమీ అక్కర్లేదు, ఈ భేదాలు ఏమీ అక్కర్లేకుండగా. లేదా సువర్ణం బంగారం ఇవ్వండి, అన్నింటికీ ప్రతినిధి అవుతుంది అది అని చెప్పి దాన్ని ఇవ్వమన్నారు. ఏమిటి దీనికి ప్రధానమైన లక్ష్యము అని అంటేట, గురుర్వా ఏన తుష్యతి, ఆ ఋతుకులు ఆచార్యుడు దేనితో సంతోషిస్తారో దాన్ని ఇవ్వండియ్యా ప్రధానం అక్కడికి. ఎందుకోసం అంటే వేదంలోనే ఒక చోట్ల ఏతే వై దేవా ప్రత్యక్షం అన్నారు. ఋత్వికులు ప్రత్యక్ష దేవతలట వీళ్ళు. ఎందుకు అని, వీళ్ళు ముందు యాగం చేసిన తరువాత మనమిచ్చే దక్షిణలతోటి సంతోషాన్ని పొందితే అమ్మయ్యా అని వీళ్ళు ముందు మంచి ఆశీర్వచనాన్ని ఇస్తారు. తర్వాత దైవం, వేదంలో కూడా ఒక చోట్ల నాస్తిక మతానికి కూడా వేదంలోనే ఉన్నాయి మూలాలు. కోహి తద్వేద యద్ జముష్మిన్ లోకేస్తి భానవేతి, స్వర్గం లోకంలోకి వెళితే అక్కడ సుఖం ఉందా దుఃఖం ఉందా అసలు ఉందా లేదా ఏముంది అక్కడ ఇది ఎవడు తెలుసునయ్యా, మీకేమైనా తెలుసునా, మీకేమైనా తెలుసునా, ఎవరికీ తెలియదు. వీళ్ళు ప్రత్యక్షంగా ముందు మన చేత ఆ వేదంలో చెప్పబడిన కర్మను చేయించారు. వీళ్ళు సంతృష్టి పొందితే దేవతలు కూడా సంతృష్టి పొందుతారు అనండి. వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చింది వీళ్ళే కదా, కాబట్టి వారికి సంతృష్టి కలిగించేటట్లుగా వీటిని ఇవ్వండి అనని ఈ చెప్పబడినటువంటి దానములు ఏవైతే చెప్పారో వాటన్నింటికీ ఏ ఏ మంత్రములతో ఇవ్వాలో దాన్ని చెప్పారు ప్రత్యేకంగా. అవి మాకు శాంతిని కలిగింప చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో. అయితే ఇందులో విశేషం ఏమిటి అనంటే, వాళ్ళని ప్రయత్న పురస్సరంగా పూజించాలయ్యా. గ్రహములు, గోవులు, నరేంద్రులు, బ్రాహ్మణులు ఇవన్నీ కూడా పూజింపబడినట్లయితే క్షేమాన్ని కలిగింప చేస్తూ ఉంటాయి. పూజింపకపోతే లోకంలో స్వభావమే, ఎందుకంటే దేవతలు కూడా సృష్టిలో వారే అవుతున్నారు కదా, సృష్టి క్రమాన్ని అనుసరించి వచ్చారు. వారు సృష్టిలోకి వచ్చేటప్పటికీ భేదభావన తప్పదు, మేము దేవతలం వాళ్ళు పూజించేవాళ్ళు, ఈ వ్యవహారం అంతా వాళ్ళకి తప్పదు. ఆ కారణం చేతనే ఏదో దక్ష ప్రజాపతి శివుడు వాళ్ళిద్దరూ కలిస్తే ఈయనళ్ళు దండం పెట్టలేదని ఆయన దండం పెట్టాడని ఈ గొడవలన్నీ వచ్చాయి కదా. వ్యవహారిక జగత్తులో ఇవన్నీ తప్పేవి కావు, కాబట్టి వారిని పూజ చేయాలి. లోకంలో కూడా మన దగ్గరికి వచ్చి ఆశ్రయించిన వాణిని రక్షిస్తారు, రక్షించగలిగిన వారు కూడా. వాడి దగ్గరికే వెళ్ళకపోతే ఎవడని రక్షిస్తాడు, కనుక వాణ్ణి సంతోషపరుస్తూ ఉండాలి అనని. కనుక దక్షిణాహీనం మాత్రం చేయకూడదయ్యా, ఐశ్వర్యాన్ని కోరుకుంటూ ఉండేటువంటి వాడు. ఐశ్వర్యం అంటే కేవలం ఇదే కాదు, జ్ఞానైశ్వర్యం కూడా ఐశ్వర్యమే, అంటే ఆ యాగ ఫలాన్ని కోరుకునేటువంటి వాడు అని. సంపూర్ణయా దక్షిణయా యస్మాదేకోపి తృప్యతి, ఒక్కడి చేత చేయించుకోండి కావాలంటే పదివేల హోమము కూడా, వాడికి సంపూర్ణమైన దక్షిణ మాత్రం ఇవ్వాలి. వివాహ ఉత్సవ యజ్ఞ ప్రతిష్టాది కర్మలు అన్నింటిలోనూ కూడా, అలాగే ఉద్వేగములు అద్భుతాలు, అంటే అద్భుతాలంటే ఉత్పాతములు లాంటివి అన్నమాట. ఏదో ఒక గోవు మూడు పిల్లల్ని కందండి, ఇది ఉత్పాతం. మరి అలాంటివి వచ్చినప్పుడు వాటికి శాంతి చేసుకుని ఆ దక్షిణను పూర్తిగా ఇవ్వకపోతే అది కొంచెం దోషాన్ని కలిగింపచేసేది అవుతుంది అనని. అందుచేత ఇది అయుత హోమం యొక్క స్వరూపం చెప్పాం. లక్ష హోమం దగ్గరికి వెడితే సమస్తమైన కామములు సిద్ధించడం కోసం లక్ష హోమం చేయవలసింది అన్నారు. అది పితృదేవతలకు కూడా చాలా ప్రీతిప్రదంట. గ్రహ తారాబలం మంచిది చూసుకుని ఇందాక చెప్పినట్టుగానే మొత్తం అన్నీ కూడా చెయ్యాలి. ఇక్కడ కూడా దశహస్తం అష్టహస్తం ఏదైనా సరే సరిపోతుంది. ఆ దీని పేరు మండపం యొక్క ప్రమాణం, ప్రాగుదక్ ప్రమాణం ఇవన్నీ కూడా సమానమే. అయితే నవగ్రహ మఠంలో కుండం మాత్రం కొంచెం పెద్దది ఉండాలి లక్ష హోమం చేసేటప్పుడు, హోమాన్ని బట్టి కదా. అందుకో ఒక చోట్ల లక్ష మారేడు ఫలాలు హోమం చెయ్యమని ఉన్నది మన నమకంలోనే ఉంది ఆ మంత్రం. ఆ మంత్రాన్ని ముందు ఓ 8 రోజులు కొంతమంది ఆ పండితులు కూర్చుని ఆవృత్తి చెప్పుకుని ఏదో 10 ఎంతో చెప్పారు. అయితే అప్పటికి మంత్రసిద్ధి కలుగుతుందట. అటుపైన ఈ లక్ష బిల్వహోమం చేస్తే ఆ బిల్వహోమం చేయడానికి కుండం పురుష ప్రమాణం కావాలి అన్నారు. అంటే మన మామూలు మాటల్లో చెప్పాలంటే 6 లోతు ఉండాలి ఆ కుండం. ఎందుకు అంటే మరి లక్ష కాయలు అందులో పట్టాలి కదా, దాన్ని బట్టి చెబుతుంటారు హోమ సంఖ్యను బట్టి కుండం యొక్క ప్రమాణం. అది మామూలుగా నవగ్రహ ముఖంలో 10,000 హోమం చేసేటప్పుడైతే హస్త ప్రమాణం చతురశ్రమం అని చెప్పాం. ఇక్కడికి వచ్చేటప్పటికీ నవగ్రహ ముఖం శాంత్యర్థం సర్వలోకానాం, సర్వలోకములు కూడా శాంతిగా ఉండాలి అని. ఎందుకంటే ఆ స్వర్గంలో వాళ్ళు ఏమిడిస్తే మనకేమిటి సంబంధం, అంతరిక్షంలో ఎవరో ఎలా ఏడిస్తే మనకేమిటి సంబంధం, భూలోకంలో మనం క్షేమంగా ఉంటే చాలదా అని ఒప్పుకోదు శాస్త్రం. అంతరిక్షంలో వాళ్ళు క్షేమంగా ఉంటే చక్కని వర్షాలు ఇస్తారు, స్వర్గలోకంలో వాళ్ళందరూ క్షేమంగా ఉంటే మనకి పంటలు అవి జాగ్రత్తగా పండేటట్టుగా ఆ వర్షాన్ని కురిపిస్తారు, లేకపోతే ఆమ్ల వర్షాలు ఏవో కొత్తగా వస్తుంటాయి, కేజీ కేజీ ఏమిటి మంచుగడ్డలు కురిసాయట వర్షం, ఒక్కొక్కటి నెత్తి మీద పడేటప్పటికి కరిగిపోతే పావు గంటలో నీరైపోతుంది, అది ఆగదు. కానీ ఆ రూపంలో నెత్తి మీద పడేటప్పటికి మాత్రం బుర్రలు వదిలైపోయినాయి, అంత ఎత్తు నుంచి వీళ్ళు నెత్తి మీద పడేటప్పటికి. ఇటువంటి ఉత్పాతములు రాకుండా ఉండాలి అని అంటే అన్ని లోకములు క్షేమంగా ఉండాలి అని. ఆ తర్వాత దీన్ని సుసంపూర్ణమైనటువంటి శాంతి కుండము అని పేరు పెడతారు దీనికి. ఆ శాంతి కుండం చెయ్యాలి. అస్మాదు దశగుణ ప్రోక్త లక్ష హోమ స్వయం భువాహ ఆగా, దీనికంటే 10 రెట్లు ఎక్కువ. ఐదు హోమం అంటే 10,000, దీన్ని 10 గుణ 10 రెట్లు చేస్తే కదా లక్ష అయ్యేది, అందుచేత దానికి సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా ఉండాలి అని. 2 హస్తములు పొడవు ఉండాలి అని అన్నారు. అంటే ఒక గజం చతుర్హస్తాయుతం అది అవుతుంది అని. తర్వాత దానికి మేఖలలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని. ఆ తర్వాత మండపం కూడా ప్రాగుదుక్ప్రమణంగా చేసేటువంటిది చెప్పాలి, మండపానికి ఉత్తర దిక్కునే దీన్ని వెయ్యాలి అని. ఆ తర్వాత వాటికి గోడల కింద కట్టమన్నారు మండపానికి, అటు ఇటు చెదిరిపోకుండా ఉండడం కోసమని చెప్పి. ఆదిత్యుడు మొదలైనటువంటి వాళ్ళ దేవతలందరినీ అక్కడ ఆవాహనం చేయడం. తర్వాత ఇందులో లక్ష హోమంలో ప్రత్యేకత ఏమిటి అంటే, ఇందాక చెప్పిన 5 గురు అంగదేవతలతో పాటుగా గరుత్మంతుణ్ణి అధికంగా ఆవాహనం చెయ్యాలి అన్నారు. 10,000 హోమంలో అయితే గరుత్మంతుడు అక్కర్లేదు, ఇక్కడ ఇతను కూడా ఐశ్వర్యం కోరుకునేవాడు. ఎందుకోసమని అంటే సాక్షాత్ పరమేష్ఠి ఆ విష్ణురూపుడైనటువంటి నారాయణమూర్తికి ఆయన వాహనం. ఈయన్ని వేదముల యొక్క స్వరూపంగా వర్ణించింది వేదం ప్రత్యేకంగా. సుపర్ణోసి గరుత్మా త్రివృత్తే శిరోగాజత్రం అని ఒక మంత్రం ఉన్నది, అందులో సామవేదములకు సంబంధించిన అంగములన్నీ కూడా ఈయన శరీర స్వరూపమని, ఆయన రెక్కలు ఆడించేటప్పుడు వచ్చే ధ్వనే సామవేదమని, ఇట్లా దానికి ప్రత్యేకమైనటువంటి స్వరూపాన్ని వర్ణించారు వేదమూర్తి అన్నమాట. ఆయన విషాలని పోగొట్టగలిగిన వాడు కనుక నాకు శాంతిని చేకూర్చవయ్యా అని ప్రార్థించమన్నారు. విషాన్ని పొగుడతాడా గరుడు అని అనుకుంటారు. గరుడ రేఖ అని సాముద్రిక శాస్త్ర ప్రకారం చేతిలో ఉంటుంది ఒక కళ్ళకి, వాడు వెళ్ళి పామును ఇలా పట్టుకుంటాడు, ఏం చేయదు వాడిని, అంత విశేషం ఉన్నది దాంట్లో ఆ గరుడ రేఖకే. మరి సాక్షాత్తు గారుడ మంత్రములనే జపం చేస్తే, అట్లాగే రామాయణంలో ఆ నాగాస్త్రం వేశారు. నాగాస్త్రము అంటే తల వెంట్రుకల కంటే సన్ననైనటువంటి పాములు మొత్తం శరీరంలో దూరిపోయినాయి, ఈ రోమకూపాల్లోంచి లోపలికి వెళ్ళిపోయిన ఈ రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి కూడాను. అటువంటి పరిస్థితులలో గరుడు వచ్చి నీకు నేను స్నేహితుడయ్యా అన్నాడు. నువ్వు నాకు స్నేహితుడు ఏమిటి, ఎప్పుడు చూసిన గుర్తులేదే, తెలియదులే, తర్వాత చెబుతాను, ఇప్పుడు చెప్పకూడదు. నేను వస్తే నా గాలి సోకి ఆ పాములన్నీ పారిపోయినాయి, లేకపోతే దాన్ని ఆపరేషన్ చేసి తీయడానికి కూడా ఏదో ఇంత కర్ర ముక్క లాంటిది ఏదైనా అయితే తీస్తారు తప్ప, నరములలో దూరిపోయిన పాములను లాగేస్తే దిగిపోతాయి, అక్కడక్కడే ఉండిపోతాయి, అందుచేత వాటిని పోగొట్టడం కోసం నేనే రావలసి వచ్చింది అని చెబుతాడు ఆయన. అది అటువంటి విషాల్ని పాపాన్ని కూడా హరించేటువంటి వాడు. ఆ తర్వాత లక్షా హోమం చేయాలి సమిధులు ఇవన్నీ కూడా. తర్వాత వసోర్ధార అనేటువంటిది పొయ్యాలి అనని. వసోర్ధార అంటే కొన్ని మంత్రములు ఉన్నాయి, ఆ మంత్రములతో చెబుతూ ఆ ధారగా హోమం చేస్తారు చాలాసేపు, సుమారుగా 1-3 నిమిషాలు పడుతుంది, చమకమే చెబితే సుమారు 10-12 నిమిషాలు పడుతుంది. ఆ రెండింటితోటి కూడా వసోర్ధార అని చెప్పారు. ఆ ధారగా పడడం కోసం అని చెప్పి ఔదుంబరి సుర్కని మేడికర్రతో బ్రహ్మాండమైన ఒక పొడుగుపాటి సుర్కు చేయించాలి, దానికి బిలం ఇక్కడ ఉంటుంది, ధార అక్కడ పడాలి, అందుకోసం అని చెప్పేసి పెద్ద సుర్కుకి ఇక్కడ ఆజ్యం పోసేటువంటిది పెట్టుకుంటాం, దగ్గర కూర్చొని అంత హోమం చేయడం కష్టం, అందుచేత పొడవైనటువంటి సుర్కు చేయించుకోండి అన్నారు. అది బాహుమాత్ర ప్రమాణం కలిగినటువంటిది ఉండాలి అని. అదో స్తంభాల మీద పెట్టి వీడి యువతలు నుంచుని దీంట్లో నెయ్యి పోస్తుంటే ఆ స్తంభముల మీద దాంట్లో పడుతుందన్నమాట, అంత సౌకర్యం చెప్పారు వాళ్ళే. ఆ తర్వాత దక్షిణలన్నీ కూడా పూర్వమునందు చెప్పిన వాటికి దశగుణితంగా దక్షిణలు వేరువేరుగా ఇవ్వండి నాయన అన్నారు. ఇక్కడ నవగ్రహ ముఖంలో మొట్టమొదటి దారి చేసేటప్పుడు నలుగురు వేదవేత్తలైనటువంటి వాళ్ళు ఉండాలి, లేదా ఇద్దరి ద్వారా చేసినా సరే అని. ఇద్దరితో చేయాలంటే 10,000 హోమం ఎప్పటికి పూర్తవుతుంది? అందుచేత సంకోచం చేసి 5 రోజుల్లోనో 7 రోజుల్లోనో 10 రోజుల్లోనో తెమిలి చేసేటటువంటి విధానం చేస్తారు. ఇది కూడా శాస్త్రసమ్మతమైన మార్గం. ఎందుకంటే వేదంలో ఒక చోట్ల సంవత్సరం దీక్షితో భవతి అని అన్నది, సంవత్సర కాలం దీక్ష చేయాలి అని. శక్యం అవుతుందా అందులో కలియుగంలో? అందుచేత ఏం చెప్పారు, ఏదో దీని పేరు మాసం దీక్షితో భవతి అన్నారు, ఒక మాసం చేయండి అయ్యా అన్నారు. లేదా త్రిగుంశతకం రాత్రి 30 రాత్రులు, మాసం అన్నా 30 అన్నా ఒకటే కదా అండి అనుకుంటాం, కాదు. ఒక్కొక్కప్పుడు 29 రోజులు 28 రోజులు కూడా వస్తుంటాయి మాసానికి, ఒక్కొక్కప్పుడు పెరుగుతాయి. ఇది పాడ్యమి నుంచి మళ్ళీ పాడ్యమి దాకా అంటే, అందుచేత మాసం అంటే అది లెక్క, పాడ్యమి నుంచి అమావాస్యాంతము అని. అలా కాకుండా 30 రోజులు దీక్ష ఒకటి, 12 రోజులు దీక్ష ఒకటి. 12 రోజులు అయితే ఏమవుతుందయ్యా అంటే 12 మాసములు అవయవముగా సంవత్సరంలో ఉన్నాయి కనుక ఆ మాస దీక్షతో చేయ 12 మాసములు చేసినట్టు అయిపోతుంది. లేదా 6 రోజులు దీక్ష, 6 రోజులు అయితే ఏమవుతుందయ్యా, సంవత్సరానికి 6 ఋతువులు కదా, ఒక్కొక్క ఋతువుకు ఒక్కొక్క రోజు ప్రతినిధి అని ఇలాగ సంక్షేప మార్గాలు చెప్పాడు మనకు సౌకర్యం కోసమని, ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని. అందుచేత 4 అంటే తెమలదు, 2 అంటే అంతకంటే తెమలదని చెప్పేసేసి అయుత హోమంలోనే బాగా విస్తృతంగా పెడుతూ ఉంటారు. అందుచేత ఇక్కడికి వచ్చేటప్పటికీ 12 కానీ 8 కానీ లక్ష హోమంలో హోమం చేసేవారినే పెట్టండి అన్నారు. అయినా కానీ చాలా రోజులు పట్టేస్తుంది. 12 పెడితే మాత్రం రోజుకు 2,000 చేస్తే ఎప్పటికీ తెలియలేనిది. అందుచేత కర్తవ్యా శక్తి దస్తద్వదు చతురోవా విమత్సరాహ. ఆ తర్వాత ఈ నవగ్రహముఖంలో లక్ష హోమంలో అన్నీ కూడా భక్తితో దశగుణితముగా వస్త్రాలు ఇవన్నీ కూడా ఇవ్వండి అన్నారు అని చివరిని ఒక మాట ఒకటి చెబుతారు వారు. లోభం చేత మోహం చేత ఇవ్వకపోయినట్లయితే అది వంశానికి క్షేమప్రదం కాదు. అంతకంటే పై మాట అనడానికి నాకు ఇష్టం లేక నేను సంక్షేపించి చెప్పాను ఆ మాటని, వంశానికి క్షేమం కాదు అన్నారు. అందుచేత ఏం చెయ్యాలట అంటే దీని పేరు అన్నహీనంగా ఉండకూడదు, మంత్రహీనంగా ఉండకూడదు. అన్నహీనమైతే దేశానికి దుర్భిక్షం, తర్వాత మరి రాష్ట్రాన్ని దహించేస్తుంది. మంత్రహీనమైతే ఋత్విక్కులకు ఇబ్బంది, వాళ్ళకి దోషం వస్తుంది. దక్షిణాలోపం చేస్తే యజమానులకు ఇబ్బంది కలుగుతుంది అనని. అందుచేత యజ్ఞాన్ని ఏమన్నారంటే పెద్ద శత్రువయ్యా అన్నారు. అందులో చెప్పింది చీకండగా మనిషి సంవత్సరం చేసేస్తే ధనలోభాదుల చేత అది శత్రువయ్యి విపరీత ఫలములను ఇచ్చే ప్రమాదం ఉన్నది అని. సరే తర్వాత డబ్బు బాగా తక్కువ ఉన్నటువంటి వాడు ఒక్కడనే పెట్టుకుని నాళ్ళు చేసుకుని వాడు ఒక్కడనే సంతోషపరచండి చివరికి అన్నారు. లేదు డబ్బు అట్టే లేదండి మా దగ్గర, మేము మాత్రం చేసేయాలి అని. ఎప్పుడూ నవగ్రహ హోమం దగ్గరికి వెళ్ళకండి అన్నారు. నవగ్రహ హోమమే కాదు ఏ యజ్ఞమైనా అందులో చెప్పింది చెప్పినట్లుగా చేస్తామంటేనే ఆ ఫలితాన్ని కల్పించగలుగుతాం, లేకపోతే కల్పించలేం. మేము ఒకసారి ఏదో ఆయుర్దాయ విషయంలో అపమృత్యు వస్తుందేమో అని భయపడ్డాడు అని అంటే ఫలానా సమిధులు కావాలి అన్నాను. చెబితే ఆ సమిధులు తేవడానికి అక్కడ ఎవరి దగ్గర కొన్నవి కాదు, అడవిలోకి వెళ్ళి కొట్టుకు తీసుకురావడానికి ఒక్కొక్క సమిధ 1.5 రూపాయలో పట్టింది. అది 2,000 రూపాయలు ముందు బీజ సమిధులకే అయిపోయిందనమాట. అందుచేత అక్కడ ధనలోభం చేస్తే ఫలితాన్ని పొందడం కష్టమవుతుంది కనుక సకామోజస్వం కుర్యాత్. ఈ హోమాన్ని కోరికతో చేసేటువంటి వాడైతే సర్వకామములను పొందుతాడు, నిష్కామనయా చేస్తే పరబ్రహ్మ జ్ఞానానికి సాధనమవుతుంది అన్నారు. ఎటువంటి కోరికలు? పుత్రార్థీ లభతే పుత్రాన్, ధనార్థీ లభతే ధనం, భార్యార్థీ శోభనాం భార్యాం, కుమారీ శోభనం పతిం, భ్రష్టరాజ్యస్తథా రాజ్యం, శ్రీకామశ్రియమాప్నుయాత్. కొడుకులు కావాలన్నా, ధనం కావాలన్నా, భార్య కావాలన్నా, భర్త కావాలన్నా, స్త్రీ అనుకున్నా, రాజ్యం పోయిందండి మా రాజ్యం మాకు కావాలన్నా, శ్రీకాముడైతే ఐశ్వర్యం కావాలన్నా, అయ్యా ఒక్క మాట చెబుతాం ఎందుకు, యం కామయతే కామం సవైభవతి పుష్కల. ఏ కోరిక కోరితే అదల్లా పుష్కలంగా సిద్ధిస్తుంది, ఏదో కొంచెం సిద్ధించడం కాదు అని చెప్పి నిష్కామంగా చేస్తే అది మోక్ష మార్గానికి సాధనమవుతుంది అని. ఇక కోటి హోమం దీనికంటే 100 రెట్లు అన్నారు. లక్ష హోమానికి 100 రెట్లు అది కోటి హోమం. ఆహుతులతోటి దక్షిణలతోటి ఆ ఫలముతోటి దేవతలు కూడా అంత పుష్టిగా ఇస్తారట దాన్ని. వీటినన్నింటినీ మామూలుగా చెప్పబడవలసినవన్నీ ఆ చెప్పినవన్నీ ఇందులోకి వస్తాయి ప్రత్యేకంగా.
వేదిక దగ్గరికి వచ్చేటప్పటికీ దాన్ని ఏం చెప్పారంటే 6 గజముల పొడవు, 6 గజముల 2 గజముల వెడల్పు చెప్పారు. దానికి బాగా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుందన్నమాట. ఎక్కువ మంది కూర్చోవాలి కదా చుట్టూ కూడాను, ఆ కారణం చేత అని. ఆ తర్వాత దానికి మళ్ళీ రూపములు వేరువేరుగా చెప్పుకొచ్చాడు. ఆ వేదిక పైన 4 దిక్కుల యందు కూడా అశ్వత్థపత్రంలాగా ఒక చిహ్నలు వెయ్యమన్నాడు. అవన్నీ కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 16 హస్త ప్రమాణం కలిగినటువంటి మండపాన్ని వెయ్యమన్నారు. అది 16 హస్తములు అంటే 8 గజాల వెడల్పు, 8 గజాల పొడవు, మండలం అంత ఏర్పాటు చేయాలి. పూజా మండపం అన్నమాట అది. ఆ తర్వాత దానికి 4 ద్వారాలు పెట్టాలి. కోటి జపం అనేటప్పటికి, కోటి హోమం అనేటప్పటికి అక్కడ ఏం చేయాలి, తూర్పు ద్వారంలో ఋగ్వేదం, దక్షిణ ద్వారంలో యజుర్వేదం, పశ్చిమ ద్వారంలో సామవేదం, ఉత్తర ద్వారంలో అథర్వవేదం. వారి 4 కూర్చోబెట్టి, అయ్యా మీరు నిత్యం అక్కడ పారాయణ చేస్తూ ఉండండి అని చెప్పాలి. ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా వీళ్ళు రక్షకులు. మంత్రశాస్త్రంలో ఇట్లాంటి ప్రయోగాలు ఉన్నాయి. కొన్ని ప్రయోగాలు చేసేటప్పుడు ఆ ద్వారములు ఎన్నున్నాయో అన్నింటిలోనూ ఖడ్గహస్తులై ఉండాలట కొంతమంది రక్షకులు. అంటే భూతప్రేతాదులు ఏమైనా వస్తే వాళ్ళు అడ్డుకోవడానికి వాళ్ళకు కూడా మంత్రశక్తి ఉండాలి. ఈ ఉపాసన చేసేటటువంటి వాడు చుట్టూ 4 ఉండాలి ఖడ్గహస్తులై. ఉంటేనే కానీ ఆ మంత్రాలను జపం చేసి అనుష్ఠానం చేసే అవకాశాలు లేవు. ఇదిగో అటువంటి లక్షణం దీనికి చెప్పారు. ఆ తర్వాత 12 విప్రులు వాళ్ళని యథావిధిగా పూజించడం, దీంతోపాటుగా రాత్రి సూక్తం, రౌద్ర సూక్తం, పవమాన సూక్తం ఇవన్నీ కూడా ఆ 4 దిక్కులు ఉన్న వాళ్ళు పారాయణలు చేస్తూ ఉండడం ఇవన్నీ కూడా చెయ్యాలి అని అన్నారు. ఆ తర్వాత స్నానదాన మంత్రాదులు పూర్వముందు చెప్పబడినవే వసోర్ధార, ఇందాకట్లాగా ఆద్యధార పూసేటువంటిది చెయ్యాలి. వారు వర్ణిస్తారు, మరుత్తుడు అనేటటువంటి రాజు అశ్వమేధ యాగం చేసినప్పుడు ఏనుగుతండవంత లావు ధారలతోటి వసోర్ధార హోమం చేశారండి అని వర్ణిస్తారు. అంత లావు ధార పడేటట్టుగా అగ్నిహోత్రంలో కనుకనే ఆయనకి అజీర్ణం చేసేసింది పాపం. మరుత్తుని యజ్ఞంలో నెయ్యి తాగి తాగి అజీర్ణం వచ్చేసింది నాకని ఆ అర్జునుడి దగ్గరికి వచ్చి ఖాండవదహనం ఆ వన ఔషధులనండి తింటాను అని అడుగుతాడు అగ్నిహోత్రుడు. అంతటి చేశారు అన్నారు. సరే ఇది మొత్తం సర్వకామములను ఇచ్చేటటువంటిది ఈ నవగ్రహ హోమ విధానం. దీన్ని చదివినా వినినా 3 యజ్ఞముల గురించి వినాలి, 3 యజ్ఞములను గురించి చదవాలి. చదివి అటుపైన వాళ్ళ శక్తి కొలది దాంట్లో హోమం చేస్తారన్నమాట. వాళ్ళకి సమస్తమైన పాపాలు పోయినటువంటి వారిలై ఇంద్రుని యొక్క స్థానాన్ని పొందుతారు. ఒక 1000 కొలది 10,000 అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత ఫలమో ఈ కోటి హోమం చేస్తే అంత ఫలితం వస్తుంది అన్నారు. బ్రహ్మహత్యలు, భ్రూణహత్యలు ఇవన్నీ కూడా కోటి హోమం చేస్తే ఆ శివుని యొక్క అనుగ్రహం చేత ఆ దోషాలన్నీ కూడా పోతాయి అని. ఇవి కాకుండా శత్రువులను వశం చేసుకోవడానికి, వాళ్ళని అభిచారికం చేయడానికి వాటికి కూడా ఈ నవగ్రహ హోమం చేయవచ్చు. కానీ అది ఉగ్రమైనటువంటిది అవుతుంది కనుక శాంతి హోమం మాత్రమే చేసుకోండి నాయనా అని ఉపదేశం చేస్తారు కూడా వారు. ఎందుకంటే మన కోరికలు తీరితే చాలు, వాడు చచ్చిపోవాలని కోరికెందుకు? మనం అలా కోరుకుంటే వాడు కోరుకుంటే అప్పుడు మనమేమవుతాం? అందుచేత అటువంటి కోరిక కోరకండి, అది చేయడం చాలా కష్టమైనటువంటి విషయము అని దానికి స్వరూపం చెప్పారు. తర్వాత ఉంగరాలు, తర్వాత కంఠసూత్రాలు, పల్చని వస్త్రాలు, మరి బంగారంతో అలంకరించినటువంటి తెల్లని గోవులు ఇవన్నీ కూడా దానాలు చేయండి అయ్యా. చేస్తే ఆ అభిచారిక కర్మలైతే మాత్రం ఎర్రని బట్టలు, ఆ పరంగా ఎర్రని తలపాగాలు ఇవన్నీ కూర్చుని చేయాలి. అది ఆ దంజాలు ఇటుకేసి మార్చేసుకుని ఇలాంటి పనులన్నీ చేయవలసి వస్తుంది కనుక దాన్ని తస్మాత్ శాంతికమే మాత్ర కర్తవ్యం. ఒకవేళ అభిచారికం చేసినా ఏదో ఈ జన్మలో పోయాడు వాడు, మళ్ళీ జన్మలో మళ్ళీ పట్టుకుంటాడుగా. పూర్వజన్మ శత్రుత్వాలు బోళ్ళు ఉంటుంటాయి. అందుచేత ఇహలోక మాత్ర ఫలప్రదమైన ఆభిచారికాల జోలికి వెళ్ళకండి, శాంతి హోమం మాత్రమే చెయ్యండి అని వారికి చెప్పారు. ఇది విన్నందువల్ల, వినిపించినందువల్ల కూడా గ్రహదోషముల యొక్క శాంతి కలుగుతుంది అని చెప్పేసి ప్రత్యేకంగా ఫలాన్ని చెప్పారు. ముక్తి ముక్తులు రెండూ కూడా దీనివల్ల కలుగుతాయి అని చెప్పేసి, ఇదయ్యా ద్వాదశాహమని 12 రోజులు చేసేటటువంటి ఒక యాగం ఉన్నది, ఆ యాగము యొక్క ఫలం వస్తుంది దీనికి అని ప్రత్యేకమైన ఫలశ్రుతమని చెప్పారు. ఇది ప్రసంగాత్తు ఇది చెప్పాం. ఆయురారోగ్యయుక్తులై ఉంటారు అని 92వ అధ్యాయంతో మొత్తం 18 పేజీలలో ఈ మత్స్యపురాణంలో నవగ్రహముఖము యొక్క ఉత్పత్తి స్వరూపం ఇట్లా ఉంటుంది అని ఉపదేశం చేశారు. ఇక ప్రత్యేకమైనటువంటి ఆ ఒక్కొక్క గ్రహము మనకి ఇచ్చేటటువంటి ఫలాలు, వాటి స్వరూపాలు ఇవన్నీ చెప్పుకోవాలి అని అంటే, సూర్యాది నవగ్రహములు కూడా, నవగ్రహములు అంటే రాహుకేతువుల్ని కలిపేస్తే ఒకటే లెక్కకు వస్తుంది కనుక ఎనిమిదిగా గ్రహిస్తే, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, మరి నిరుడితి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం, వీటికి దిక్కులకు అధిపతులుగా ఉంటారు వాళ్ళు అని. అంటే ఎందుకు ఈ మాట చెప్పడం, ప్రయోజనం కూడా చెబుతారు వెంటనే. ఏ గ్రహము అనుకూలంగా ఉన్నప్పుడు ఆ దిక్కునకు వెడితే వీడి యొక్క కార్యములు సఫలములవుతాయి అని దిక్కు అంటే ప్రయాణ ప్రారంభం దానికోసం చెప్పారు. మన గ్రహాల్లో ఇవి బాగున్నాయండి గ్రహాలు, ఈ గ్రహాలు బాగులేవండి అని అంటుంటారు కదా, ఆ బాగున్న గ్రహముల యొక్క దిక్కులకు వీళ్ళు ప్రయాణం చేసి కార్యాలను సిద్ధింపజేసుకోవాలి అని అంటే అవి సిద్ధిస్తాయి క్రమంగా వరసే కనుక వాటిని గురించి విచారణ చేసి వేరే చెప్పనక్కర్లేదు. ఇక వీళ్ళకి వర్ణము, ద్రవ్యము అని రెండు విభాగాలు చెప్పారు. సరే రేపు సూర్యుడి విషయం కనుక, రాగి ప్రధానభూతమైనటువంటి పదార్థం సూర్యునకు ప్రీతిని కలిగింపచేయటానికి, ఆయన రంగు కూడా కొంచెం ఎరుపు బాగా కలిగి ఉంటూ ఉండేటటువంటి వర్ణమే కలిగి ఉంటాడు ఆయన. ఆ శ్యామల వర్ణము తర్వాత తామ్రవర్ణము ఈ రెండూ కలిపిన రంగులో ఉంటాడట సూర్యభగవానుడు. ఎక్కడుంది ఈ మాట? ఈ జ్యోతిశాస్త్రజ్ఞులు చెప్పారు. జ్యోతిశాస్త్రజ్ఞులు చెప్పడానికి వాళ్ళకి ఎక్కడి నుంచి దొరికింది? అసౌజస్తాంబ్రో అరుణ అని నమకం సూర్య ఈశ్వరుడికి అభిషేకం చేసే దాంట్లో ఈ ఈశ్వరుడే సూర్యవేషంతో మన్ని అనుగ్రహించడానికి వచ్చాడయ్యా అని వర్ణిస్తారు అక్కడ. సూర్యవేషంతో ఎందుకు వచ్చాడు అనని అంటే, ఉపాసనలు చేసుకునే వేదవేత్తలు లేదా మంచి మంచి ధర్మకార్యాలు చేసే ధనికులు వాళ్ళందరినీ లోకంలో అందరూ ఉద్ధరిస్తారు, దేవతలు ఏమీ అభ్యంతరం లేదు, ఆరాధన చేస్తున్నారు కనుక. స్త్రీలలో ఒకళ్ళు, పురుషుల్లో ఒకళ్ళు, అంటే ఒకళ్ళంటే ఒక వర్గం, వాళ్ళు ఏమీ ఎరగనటువంటి వాళ్ళే ఉంటారు. ఏమీ ఎరకపోవడం అంటే రామరామాయణం కూడా చేత కాదు వాళ్ళకి, అది విశేషం కనుక. వాళ్ళని ఏం చేస్తారట, పశువుల్ని కాయరా నాయనా అని పంపిస్తారట. అదొక్కటే జాతనం, అది కూడా ఇవిడేం కాయడు, మామూలుగా అలవాటు పడినవి, అక్కడికి వెళ్ళి మేసేసేసి సాయంకాలం ఇంటికి వచ్చేస్తాయి. నీళ్లు కావాలంటే అక్కడ పక్కన చెరువులోనో కాలువలోనో తాగుతూ ఉంటాయి. ఎవరైనా సింహమో వ్యాఘ్రమో లేకపోతే దొంగలో వస్తే గట్టిగా అరుస్తాడు వీడి చేసే పని, అదొక్కటే జాతనం ఉన్నవాడి. వాణ్ణి పశుపాలకుడు అన్నారు. ఇది పురుషులలో. స్త్రీలలోకి వచ్చేటప్పటికీ ఆవిడ ఏ పని చేసినా మనం స్వీకరించేటట్టుగా ఉండదు. అమ్మ ఈ తుండుగడ్డ ఉరికిపెట్టు అని అంటే మరికొంచెం మట్టి అంటిస్తుంది దాన్ని. ఆవిడకి తెలియక చేతనయ్యి వంచన చేద్దామని కాదు, పట్టుకెళ్ళి శుభ్రంగా ఆ ఇది చేసా బురదలో ఆరసక్క వచ్చింది, ఏమవుతుంది దీన్ని మళ్ళీ వాడుకోగలమా? ఈ ఆ స్వభావం అట్లా ఉన్న కారణం చేత వాళ్ళని ఏం చేస్తారట, ఉదకహరణలో, ఉదకాహరణంలో వినియోగిస్తారట. ఇదిగో ఈ బింది పట్టుకెళ్ళి ఆ కాలువలో నీళ్లు ముంచి ఈ తొట్టిలో పోస్తూ ఉండు, ఇదొక్కటే నీకు పని. ఆవిడ వంట చేస్తే ఆవిడే తినలేదు పాపం, అంత బాగా వండుతుంది, ఏం చేయాలి ఇప్పుడు అంటే ఈ ఉదకహారిత్వం ఒకటి అప్పచెప్పారు. ఇట్లాంటి స్త్రీ పురుషులు లోకంలో ఉంటే వాళ్ళని ఉద్ధరించాలి పరమాత్మ. ఎట్లా ఉద్ధరించిన వీళ్ళని ఆయన ఆలోచించి ఆ సూర్యభగవానుడిగా ప్రాదుర్భావం చెంది ఆ తనే వారికి దర్శనమిస్తున్నట్ట. అంటే మనకి ఇస్తున్నాడు కదా దర్శనం, మనం అందుకోసం వచ్చినప్పుడు మనకు కూడా ఇస్తున్నాడు. మనం మాత్రం వినియోగించుకుంటున్నామా ఆ సూర్యభగవాను? ఏ రకంగా ఉదయకాలంలోనూ అస్తమయకాలంలోనూ ఉపాసన చెయ్యాలో చేయటం లేదు మనం. అందుచేత ఆ ధర్మ దృష్ట్యా పూజాధికం చేసి ఆరాధించలేని వారి కోసమని చెప్పి దర్శనం ఇవ్వడం కోసం అసౌజస్తాంబ్రో అరుణ ఉత బభ్రస్సు మంగళహా అని ఆ ఉదయించేటప్పుడు బాగా ఎర్రగా ఉంటాడట తామ్రవర్ణం, కొంచెం పైకొచ్చేటప్పటికి అరుణవర్ణం, ఆ కొంచెం పైకొచ్చేటప్పటికి బభ్రువర్ణం, ఆ తర్వాత పైకొచ్చేటప్పటికి శ్వేతవర్ణంలాగా ఇలా రకరకాల రంగులలో కనపడేటటువంటి సూర్యభగవానుడు అని తామ్రహ అరుణహ అని రెండు పదాలు కూడా అక్కడ వేదంలో ఉన్నాయి. ఇదో దాన్ని చూసి వీరు రాసేశారన్నమాట, తామ్రవర్ణుడు సూర్యభగవానుడు అని. అట్లాగే లోహములలో కూడా తామ్రం అంటే రాగితో తయారు చేసి ఆ సూర్యుడిని పూజ చేస్తే చాలా విశేషము అని చెబుతారు. ఆ తర్వాత వారికి ఉపగ్రహం ఉన్నదట, దాని పేరు కాలము అని పిలుస్తారు. కాలము సూర్యభగవాను యొక్క విభాగం వల్లే వస్తున్నది. మనకి భారతదేశంలోనే కర్మకాండాచరణ చేసే ప్రదేశం, అది కూడా సేతు మొదలుకొని హిమాలయం వరకు అని చెప్పి ఆ సేతు సీతాచల పర్యంతం అని అంటుంటారు లోకంలో సామాన్యంగా. ఏమిటి కారణము అనంటే, పొగటిని ఐదు రకాలుగా విభాగం చేశారు. ప్రాత సంగవ మధ్యాహ్న అపరాహ్న సాయాహ్నములు అనని ఏ కాలంలో ఏ కృత్యం చెయ్యాలో చెప్పారు. ఆ కాలభేదం మీరు దక్షిణ అంటార్కిడిగా ఉత్తర అంటార్కిడిగా అని అంటుంటారే, ఉత్తర దక్షిణ ధృవాలు, అక్కడికి వెడితే 6 మాసాలు పగలు, 6 మాసాలు చీకటిని రాత్రి. ఈ కాల విభాగం అక్కడ కుదురుతుందా చేయడం, ఏ రోజుకు ఆ రోజు. అందుచేత ఈ మధ్య ప్రదేశంలో మాత్రమే ఈ కాల విభాగం ఉన్నది కనుక ఇది కర్మభూమి అని పిలిచారు దీన్ని. ఇతరత్రా చేసినటువంటిది కర్మభూమి కాదు. సరే, ఆ తర్వాత దీనికి అధిదేవత అగ్ని, ఆ ప్రత్యధిదేవత రుద్రుడు, వారిద్దరికీ కూడా అక్కడ ఆవాహనం చేస్తారు. వీరికి ఎంత హోమం చేశామో తో దశాంశం, అంటే వీరికి 100 సార్లు చేస్తే వారికి 10 సార్లు, వీరికి 10,000 సార్లు చేస్తే వారికి 1,000 సార్లు, అలా వారు అక్కడ హోమాలు అవి పూజ జపాలు అవి చేస్తారు. ఇది ఆ సూర్యగ్రహం యొక్క స్వరూపం. దాంతోపాటుగా ఈయన యొక్క దశా పరిగణనం చేస్తూ ఉంటాం కదా, ఆ ఏ దశలో ఉన్నటువంటి వాడు జాతక చక్రంలో ఎక్కడ ఉంటే ఏ ఫలితం ఇస్తాడో అది ప్రత్యేకంగా జ్యోతిషాస్త్రం చెప్పింది. 6 సంవత్సరముల కాలం సూర్య మహాదశ ఉంటుంది. వీటిని పరిగణనం చేయడం ఎట్లాగా అని, ఎవరికి ఏ దశ ఉంటుందో తెలియడం ఎలాగా అని అంటే, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహువు, బృహస్పతి, తర్వాత శనైశ్వరుడు, బుధుడు, శుక్రాచార్యులు వారు, కుజరాహుర్ జీవ మందజ్ఞ, బుధుడైన తర్వాత కేతువు, శుక్రాచార్యులు వారు అని ఈ 9 ఒక వరస ఇచ్చారు. ఈ వరస ఇచ్చి కృత్తికా నక్షత్రం మొదలుకుని కృత్తికా నక్షత్రంలో పుట్టిన వాడికి సూర్య మహాదశ ప్రారంభం, రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వాడికి చంద్రమహాదశ ప్రారంభం, మృగశిరలో పుట్టినటువంటి వాడికి కుజమహాదశ ప్రారంభం, ఇట్లా 9 నక్షత్రములకు ఇచ్చేశారు. అక్కడికి ఏమవుతుంది, కృత్తిక నక్షత్రం ప్రారంభిస్తే ఉత్తరా నక్షత్రం వరకు సరిపోతుంది. మళ్ళీ తర్వాత దీని పేరు తరువాత నక్షత్రాలకు మళ్ళీ ఇదే వరస, ఇలాగ 3 వరసలు అవుతుంది మొత్తం. అంటే సూర్య చంద్ర కుజ అనే వరసతో కృత్తికా నక్షత్రం దగ్గర నుంచి ప్రారంభించి 7, 9 నక్షత్రాలు, ఆ తర్వాత మళ్ళీ ప్రారంభించి 9, ఆ తర్వాత ప్రారంభించి 9 వరస మాత్రం ఇదే సూర్యచంద్ర వరస. అందులో ఏ గ్రహములకన్నింటికీ కలిపి దశ పరిగణనం చేస్తే వింశోత్తరీ దశ అంటారు దీన్ని. అంటే వింశ అంటే 20 అధికముగా కలిగిన 100 సంవత్సరముల యొక్క విభాగంతో చేసేటటువంటి దశ అని పేరు. ఆ ఒక్కొక్క దశ వాళ్ళకి సంవత్సరాలు తేడాలున్నాయి. సూర్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి 6 సంవత్సరములు. ఈ 6 సంవత్సరములోనూ అంతర్దశ కూడా సూర్యుడితోటే ప్రారంభమవుతుంది. మళ్ళీ 9 గ్రహములు తిరుగుతాయి అంతర్దశలు, 6 ఏళ్లలోనూ అయిపోతాయి. ఎవరెంతకాలం ఉంటారనేది పరిగణనం చేయటానికి అందరికీ తెలిసేటటువంటి విధానం ఏమిటి అంటే, 6 సంవత్సరముల కాలాన్ని 360 రోజుల చొప్పున 120తో డివైడ్ చేసేసి ఏ గ్రహమునకు ఎన్ని సంవత్సరములు దశానాథత్వం ఉందో అన్నేసి భాగాలను ఇందులోంచి తీసుకున్నట్లయితే ఆ అంతర్దశలు సరిపోతాయి. ఇది అందరికీ తెలిసే మార్గం. అట్లా కాకుండా వారు ఏం చేశారు, సూర్యుల్లో చంద్రుడు ఎంతకాలం ఉంటాడు, సూర్యుల్లో బుధుడు ఎంతకాలం ఉంటాడు అని అంటే, వీరికి ఉన్నటువంటి దశా సంవత్సరములు 6 కనుక దీనిని ఆ ఏ గ్రహము తాలూకు దశా అంతర్దశలు కావాలో ఆ దశను బట్టి ఆ గ్రహముకు ఉంటుండేటటువంటి దశ అంకి, అంటే చంద్రుడు 10 సంవత్సరాలు అన్నాం, 6 × 10, లేదా కుజుడు 7 సంవత్సరాలు అన్నాం, 6 × 7 వేస్తే 42 వచ్చింది. మనకి అందరికీ తెలిసే ఉపాయం. ఇందులో ఒకట్ల స్థానంలో ఉంటుండే 2 మాసాలని చెబుతుందట, ఈ 10ల స్థానంలో ఉంటుండే 4 దీనిని 3 పెట్టుకునిస్తే 12 అవుతుంది. అంటే రోజులు వస్తాయట, 2 మాసాల 12 రోజులు చంద్రగ్రహం సూర్య మహాదశలో ఉండేటటువంటి అంతర్దశాకాలం అన్నమాట అని ఇలా విభాగాలు చేసుకోమని రకరకాలైన లెక్కలు, 3 రకాల లెక్కలు చెప్పారు వాళ్ళు. అందులో మొట్టమొదటి లెక్క మనందరికీ స్పష్టంగా తెలిసేది, ఎందుకంటే అన్నింటికీ 121. ఆ 120తోటి ఈ 6 సంవత్సరాల దివసాలను డివైడ్ చేసేసుకుని ఏ మహాదశకు ఏ గ్రహమునకు ఏ మహాదశ ఎన్ని సంవత్సరములు ఉన్నదో అన్ని భాగాలు తీసుకోవడం, ఎందుకంటే 120 సంవత్సరాలే కదా మొత్తం అయ్యేటటువంటి పీరియడ్ ఎంత కలిపితే. ఇది 120 అవుతుంది కనుక పురుష ఆయుర్దాయ ప్రమాణం, అంటే మనుష్యుల యొక్క ఆయుర్దాయ ప్రమాణం 120 సంవత్సరాలు అనని విభాగం చేశారు. పూర్తి ఆయుర్దాయం పొందాడు అంటే 120 సంవత్సరాలు బతకాలి. ఏ స్పాట్లోంచి ఏ దశల్లో బయలుదేరాడో ఆ దశ ఒక ఆవృత్తి పూర్తయ్యేటప్పటికీ 120 సంవత్సరాలు పడుతుంది. ఈ కాలంలో ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో 130 120 అంటూ వాళ్ళకి పేర్లు పెట్టి పేపర్లలో వేస్తున్న వాళ్ళు తప్ప మిగిలిన వారెవరూ పూర్ణగ్రహ దశాకాలం జీవిస్తున్నట్టుగా కనపడటం లేదు. ఆ తర్వాత భావకారకత్వం, అసలు ఆ సూర్యగ్రహం చేసేటటువంటిది ఏమిటి అనని విచారణ చేస్తే, తండ్రి గారికి ఆరోగ్యాదులను సమకూర్చడం, వీడు పరాపక్రమం కలిగి ఉండడం, వీడు ఆరోగ్యం కలిగి ఉండడం, మనస్సు శుద్ధిగా ఉండడం, ఈ మొదలైనవన్నీ కూడా వాడి యొక్క గ్రహం ఎంత బలంగా ఉన్నదో దానిని బట్టి నడుస్తూ ఉంటాయి అనని. వాళ్ళ అబ్బాయిని బట్టి తండ్రికి గండం ఉందండి, అమ్మాయిని బట్టి తండ్రికి గండం ఉందండి, తల్లికి గండం ఉందండి అంటూ ఉండడం ఉన్నది. కారణం ఇదిగో ఈ సూర్యగ్రహం దోషాన్ని ఇచ్చేటటువంటిది. పితృస్థానాన్ని చూడడం ప్రారంభిస్తే జాతక గ్రహంలో జాతక దశలో అంటే పితృస్థానం అంటే ఏది అని మళ్ళీ ప్రశ్న వస్తుంది. ఆ పితృస్థానం కూడా వారు నిర్దేశం చేస్తారు. ఆ తండ్రిని చూడడానికి ఎన్నో రాశులు చూడాలో అవన్నీ కూడాను. సరే, ఇవన్నీ కూడా సూర్యుడి వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు అనని వర్ణించారు. అందులో పురుషగ్రహము, స్త్రీగ్రహము, నపుంసక గ్రహము అని మూడు రకాల గ్రహాలు. అంటే పురుషగ్రహ సంబంధమైన దశాంతర్దశలు నడుస్తూ ఉండగా పురుడుచ్చి పిల్లలు కలిగితే అబ్బాయిలు పుడతారు. స్త్రీగ్రహ సంబంధమైనటువంటి దాంట్లో కనుక ఉన్నట్లయితే అమ్మాయిలు పుడతారు. నపుంసక గ్రహంలో వచ్చినట్లయితే నపుంసకులు పుడతారు. అది బాగా బలంగా ఉంటే నపుంసకులు పుడతారు, బాగా బలంగా లేకపోతే ఈ స్త్రీ పురుష లక్షణములు కొంచెం తగ్గి ఉన్నా అంటే పరాక్రమహీనుడు, పెద్ద ధైర్యంగా ఎదురుగా వెళ్ళలేనివాడు అని ఇట్లాంటి నపుంసక లక్షణములు కలిగినటువంటి వాళ్ళు పుడతారు. అందులో సూర్యగ్రహం పురుషగ్రహము అని దాని యొక్క స్వరూపాన్ని చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ అది వాళ్ళకి ఎటువంటి వస్త్రములు ఇష్టము అనని. కొంతమందికి పల్చని వస్త్రాలు ఇష్టంట వాళ్ళల్లో, కొంతమందికి బాగా ముతక వస్త్రాలు ఇష్టం. 40 నంబర్ పట్ట కానీ కట్టరు కొంతమంది, చూశారో లేదో. కొంతమంది 60 నంబర్ కడతారు, కొంతమంది 100 నంబర్ కావాలంటారు. అందులో సూర్యుడు బుత్తిగా 40 నంబర్ బట్ట కావాలి అనేటటువంటి వాడు. బాగా స్థూలమైనటువంటి వస్త్రం కావాలంటే ఆయనకి. కారణం ఏమిటి అంటే, మనం కూడా ఎండలో వెళ్ళేటప్పుడు ఓ ముతక వస్త్రం పైన కప్పుకుంటే మనకి ఎండ తగలకుండా ఉంటుంది, ఎండ బాధ లేకుండా. పల్చని వస్త్రం అయితే ఆ దాని యొక్క వేడి లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. అది చేత అంటే ఉపపత్తి హేతువులు మనం చెప్పుకోవడం. ఆ తర్వాత సూర్యుడిని ఎక్కడ పెట్టి పూజ చేయాలి అని అన్నప్పుడు దేవతలు ఉంటుండేటటువంటి ప్రదేశంలో కూర్చోబెట్టి పూజ చెయ్యాలి అని దానికి ఒక స్వరూపాన్ని చెప్పారు ప్రత్యేకంగా. ఆ తర్వాత దైహికములైనటువంటి ధాతువులలో శరీరంలో మేదస్సు అంటే కొవ్వు, ఆ తర్వాత మజ్జ, స్నాయువులు అంటే నాడు నరములు, చాలా సన్ననైనటువంటి నరములు అవి, వస, అస్థి అంటే ఎముక, శుక్రం అంటే పురుషుడిలో ఉత్పత్తి చేసేటటువంటి భాగం అన్నమాట, అదొక ద్రవస్వరూపంలో ఉంటుంది. రేతస్సు అని కూడా పిలుస్తారు దాన్ని. రక్తము అలాగే చర్మము అని ఇట్లా ఉన్నాయి. ఆ ఉన్న వాటిల్లో సూర్యుడు అస్థులకు, ఎముకలకు ప్రధానమైన దేవత. ఎముక దోషం ఎక్కడైనా వచ్చింది అనంటే సూర్యగ్రహ దోషం వల్ల వస్తుంది అనని. ఎముకలు పుష్టిగా ఉన్నాయి అనంటే సూర్యగ్రహం వీడికి జాతకంలో బలంగా ఉంది అని అర్థం. అట్లాగే రుచులు, ఏ రుచి ఎవరికి ఇష్టము అనంటే సూర్యుడు కటు అంటే కారం, కారాన్ని ఎక్కువగా తింటే మనకి శరీరం కూడా ఉత్సాహంగా ఉంటుంది. కొంచెం సూర్యభగవానుడు ఉదయిస్తేనే ఉత్సాహం ఏర్పడుతుంది, లేకపోతే జఠరాగ్ని కూడా దీప్తి తగ్గిపోయి 4 రోజులు వరుసగా ముసురు పట్టేస్తే ఆ తిన్నది అరక్క ఇవాడు చారు కాదు ఇంకేం వద్దు కడుపంతా అంటాడు. అట్లా ఉత్సాహశక్తిని పెంపొందింపజేసేది కనుక ఆయన యొక్క రసం కారము అని వర్ణించారు. ఆ తర్వాత వీళ్ళు ఏ ప్రధానభూతములైనటువంటి దృష్టులతో ఇతర స్థానాలని చూస్తారు అని. ప్రతి వారికి కూడా కొన్ని కొన్ని విశేష దృష్టిలు ఉంటుంటాయి. అందులో ప్రధానంగా అన్ని గ్రహములు కూడా వాస్తవ స్వరూపంలో చూడాలి అని అంటేట 3, 10 ఈ 2 స్థానాలని పాదదృష్టితో చూస్తారు అనని. ఒకవేళ అది సూర్యగ్రహం దోషిగా ఉన్నాడు అనుకుంటే లేదా శుభంగా ఉన్నాడనుకుంటే 3వ స్థానం 10వ స్థానం వాటి మీద ఆయన చూచేటటువంటి చూపు ఒక పాదదృష్టే. అంటే 1/4 మాత్రమే దృష్టి కలిగితే వచ్చే ఫలంలో దోషమకైనా గుణమైనా కలుగుతుందన్నమాట. సూర్యదృష్టి పడితే అది కొన్నింటికి చాలా మంచిది. సూర్యదృష్టి పడకపోతే కొన్నింటికి మంచిది. ఆ లక్షణాల్లో చూసేటప్పుడు బంధువుల యొక్క స్థానం 3, పితృ అంటే తండ్రి యొక్క స్థానం 10, 9వ స్థానం మళ్ళీ తల్లి గెడుతుందన్నమాట. అంతేత సూర్యదృష్టి అక్కడ పడేటప్పుడు ఆయన చూసినప్పుడు దీనికి కూడా కారణాలు చెప్పుకొచ్చారు వ్యాఖ్యాతలు, ఆ తర్వాత చెబుదాం. ఈ 3, 10 స్థానములలో చూసినప్పుడు ఆ స్థానమును బట్టి మనకి ఫలితం కావలసి వస్తుంది అని నేను నిరూపణ చేసుకోవలసి వస్తే అది కేవలం ఒక పాదం మాత్రమే దోషం వస్తుంది, పాదం మాత్రమే ఫలితం వస్తుంది అని. సూర్యదృష్టి పడితే 1,00,000 రూపాయలు రావలసి ఉంది అని అనుకుంటే 3, 10 స్థానములలో పడినప్పుడు వచ్చేటటువంటిది 25,000 వస్తుంది వాడికి. అది పాదదృష్టి అంటారు దాన్ని. అట్లాగే 9, 5 స్థానములు ఉన్నాయి. అక్కడికి వెళ్ళేటప్పటికి సగం చూపు చూస్తారట వాళ్ళు, అంటే 50% లాభం కానీ నష్టం కానీ. అట్లాగే ఆయుర్దాయం యొక్క స్థానాలు ఉన్నాయి, 4, 8 స్థానాలు. అక్కడికి వచ్చేటప్పటికీ 75%, అంటే 3 పాదముల దృష్టి కలిగి ఉంటారు వాళ్ళు. అదే 7వ స్థానమైతే అన్ని గ్రహాలు కూడా కేవలం సంపూర్ణమైన దృష్టి అని. అంటే 7వ స్థానంలో పడినప్పుడు లాభం కలిగేటటువంటిది ఉంటే 1,00,000 కలుగుతుంది, నష్టం కలిగేది ఉంటే 1,00,000 నష్టం వస్తుందన్నమాట అక్కడికి వచ్చేటప్పటికి. అందుచేత వాళ్ళ యొక్క ప్రత్యేక దృష్టి అని చెప్పారు. ఇల్లా వరసలో ఉండడంలో కారణం ఏమిటి అని, బంధుస్థానం 3వ స్థానం, పితృస్థానం 10వ స్థానం. సామాన్యంగా లోకంలో ప్రతి వ్యక్తి కూడా బంధువులు తండ్రి గారు అనేటప్పటికీ కొంచెం చిన్న చూపు ఉంటుంది. ఏమిటి కారణం? తన పిల్లలు, తన భార్య, వాటి మీద ఉన్నటువంటి దృష్టి ఆ బంధువులందరి మీద అంత ప్రేమ ఉంటుందా? తండ్రి గారు కూడా వృద్ధుడు అయ్యాడు కదండి అంటుంటారు లోకంలో పిల్లలు. అనకూడదు శాస్త్రదృష్ట్యా, అది వేరే విషయం, కానీ అంటూ ఉంటారు. అది మానవ స్వభావాన్ని అనుసరించే ఇక్కడ దృష్టికోణ భేదాలని చెప్పారు అనని. అట్లాగే 9, 5 దగ్గరికి వచ్చేటప్పటికీ 5 పుత్రస్థానం, పుత్రుడి మీద తన ఐశ్వర్య స్థానం 9, ఆ పుత్రభాగ్య స్థానములు రెండింటిలోనూ సగము చూపు చూస్తారు. వాళ్ళని మరికొంచెం జాగ్రత్తగా చూస్తారు ఇతర బంధువుల కంటే. ఆ తర్వాత 4, 8 స్థానముల దగ్గరికి వచ్చేటప్పటికీ 3/4 అంటే 30 దృష్టి ఉంటుంది ఏకంగానూ అని. ఆ స్థానములు ఏమిటి? 4వ స్థానం సుఖస్థానం, 8వ స్థానం ఆయుర్దాయ స్థానం. తనకి అనేటప్పటికీ మిగిలిన వాళ్ళందరికంటే కూడా వైశిష్ట్యం చూపిస్తాడు కదా లోకంలో, అది సహజం. అది ఏమిటి కారణం? దీని పేరు శుక్లయజుర్వేదమునకు సంబంధించినటువంటి ఉపనిషత్తుల్లో చెప్పారు, కొడుకు మీద ప్రేమండి అన్నారు. ఎందుకు ప్రేమ? నేను వృద్ధుణ్ణైతే కాస్త కాళ్ళు పిసుకుతాడు, మందు జాగ్రత్తగా వేయిస్తాడు, తర్వాత మరణించిన తర్వాత ఉత్తర లోకాల్లోకి కర్మలు చేస్తాడు, కాబట్టి వాడంటే ప్రేమ. వాడే చంపేస్తానన్న మీదకి వస్తే రేపు వీడి నాతలకి లాక్కుపోండిరా, ముందు ఈ ఊళ్ళో లేకుండా ఎక్కడో పెట్టేయండి వీడిని, ఇంకా కొంచెం పైకి వెళ్ళినట్లయితే వీడిని చంపేసేయండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు చరిత్రే ఉదాహరణ. తనకు ఇష్టం కాకపోతే వాడు పుత్రుడైనా బంధువైనా వాడిని గ్రహించడెవడు కూడా. కనుక తానంటే తనకు చాలా ఇష్టంట ప్రతివాడికి కూడా. ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియో భవతి, తన కోరిక నెరవేర్చుకుందుకోసం పుత్రుడు ఇష్టమైన వాడు అవుతాడు అనని. ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి, భార్య అంటే కూడా అంతే, తన కోసం అని చెప్పేసేసి. ఇట్లా విచారణ చేయటంలో బంధువులు తండ్రి, ఆ తర్వాత వచ్చేటప్పటికి పుత్రుడు, భాగ్యము మరికొంచెం పెరిగింది, తన యొక్క సుఖము ఆయుర్దాయము అనేటప్పటికీ బాగా పెరిగింది. 3 పాళ్ళు వచ్చేసింది దృష్టి. ఇక 7వ స్థానం భార్యాస్థానం. భార్య అంటే వేరే ఒక స్వరూపంలో ఉన్నది అని అనుకుంటున్నాం మనం, శాస్త్రదృష్ట్యా కాదు. ఇద్దరూ కలిపితేనే పూర్ణత్వం ఏర్పడుతుంది అనని. పూర్ణత్వం అనేటటువంటిది భార్యకు భర్త వల్ల, భర్తకు భార్య వల్ల. రామాయణంలో సీతాదేవి ఉంటుంది, భర్తను జాగ్రత్తగా చూసుకోమ్మా, అడవికి వెళ్ళిపోతున్నావు నువ్వు అని చెప్పిందిట పాపం కౌసల్యాదేవి రామచంద్రమూర్తితో అడవికి వెళ్ళేటప్పుడు సీతమ్మకు ఉపదేశం. అంటే ఆవిడ అంటుంది, మితం దదాతి హి పితా, మితం దాత్ మాతా దదాతి చ, అమితస్య హి దాతారం భర్తారం కాన పూజయేత్. తండ్రి తల్లి వీళ్ళిచ్చే సుఖం ఏదో పరిమితమైన సుఖాన్నే ఇస్తారు. అమితమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటటువంటి భర్తను ఎవరికి పూజించదమ్మా లోకంలో? అందరూ పూజిస్తారు. ఆవిడ దృష్టితో చెప్పింది. ఇప్పుడు అందరూ అలా చేస్తున్నారా లేదా అంటే అది దైవాధీనం, మనం చెప్పలేమనుకోండి. సరే, ఆ తర్వాతకు వచ్చేటప్పటికీ బో 9 అయిపోతోంది, ఇంకా సూర్యుని గురించి చెప్పవలసినవి చాలానే ఉన్నాయి. నేను పట్టుకొచ్చినవే, నాకు జ్యోతిషం పూర్తిగా తెలియకపోయినాను. సరే, రేపటి రోజున చెప్పుకుందాం శేషం చెప్పుకుని, చంద్రుని గురించి రేపు చెప్పుకుందాం. సూర్యుని గురించి చెప్పినట్టుగా ఇతర గ్రహములను గురించి చెప్పటానికి అంత గ్రంథం లేదు లోకంలో. ఈ సూర్యుని యొక్క ఉత్పత్తి క్రమంలో కశ్యప ప్రజాపతి యొక్క పుత్రుడైన ఆయన ఎప్పుడు పుట్టాడో, ఏ మాసమో, ఇవన్నీ రేపటి రోజున చెప్పుకుందాం. కాబట్టి కాశ్యపేయుడు అని పేరు వచ్చింది ఆయనకి. ఈ సూర్యమండలం మృతమైపోయి ఉన్నటువంటి అవస్థలో, అంటే శరీరం అనుకుందాం, అందులోకి జీవుడు ప్రవేశిస్తే చేతనమవుతుంది. ఆ సూర్యమండలంలోకి సూర్యుడు ప్రవేశించిన కారణం చేత మృతమైన అండములో ప్రవేశించినటువంటి వాడు కనుక మార్తండు అని పేరు. మార్తాండాయ నమో నమః అంటే ఆ దీర్ఘం పనికిరాదు. మార్తండాయ నమో నమః అని మృతాండంలోంచి ప్రాదుర్భావం చెందినవాడు అని అదొక ప్రత్యేకమైన పేరుంది ఆయనకి. సరే, ఈ రకంగా ఇంకా మిగిలిన శేషం ఉంటే రేపు ఎల్లుండి కూడా నేనే వస్తున్నాను అని చెప్పాను కనుక, ఈ 3 రోజుల్లోనూ 3 యొక్క స్వరూపాన్ని మొత్తం పూర్తి చేద్దాం ఫలితములు. ఇది ఈ నవగ్రహ యజ్ఞం యొక్క వాస్తవిక మూల రూపం. నేటికి స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిషా గోబ్రాహ్మణేభ్యు శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి.